ಅಂತರಾಯ ತಿಮಿರೋಪಶಾಂತಯೇ ಶಾಂತಪಾವನಮಚಿಂತ್ಯ ವೈಭವಂ ತಂ ನರಂ ವಪುಷಿ ಕುಂಜರಂ ಮುಖೇ ಮನ್ಮಹೇ ಕಿಮಪಿ ತುಂದಿಲಂ ಮಹಃ ಶರಣಂ ಕರವಾಣಿ ಶರ್ಮದಂ ತೇ ಚರಣಂ ವಾಣಿ ಚರಾಚರೋಪಜೀವ್ಯಂ ಕರುಣಾಮಸೃಣೈಃ ಕಟಾಕ್ಷಪಾತೈಃ ಕುರು ಮಾಮಂಬ ಕೃತಾರ್ಥ ಸಾರ್ಥವಾಹಂ. ಶಾರದಾ ಶಾರದಾಂಬೋಜವದನಾ ವದನಾಂಬುಜೇ ಸರ್ವದಾ ಸರ್ವದಾಸ್ಮಾಕಂ ಸನ್ನಿಧಿಸ್ಸನ್ನಿಧಿಂ ಕ್ರಿಯಾತ್. ವಿಮಲಪಟೀ ಕಮಲಕುಟೀ ಪುಸ್ತಕ ರುದ್ರಾಕ್ಷ ಶಸ್ತಹಸ್ತಪುಟೀ ಕಾಮಾಕ್ಷಿ ಪಕ್ಷ್ಮಲಾಕ್ಷಿ ಕಲಿತ ವಿಪಂಚೀ ವಿಭಾಸಿ ವೈರಿಂಚಿ ವಾಗರ್ಥಾವಿವ ಸಂಪೃಕ್ತೌ ವಾಗರ್ಥ ಪ್ರತಿಪತ್ತಯೇ ಜಗತಃ ಪಿತರೌ ವಂದೇ ಪಾರ್ವತೀ ಪರಮೇಶ್ವರೌ. ಗುರವೇ ಸರ್ವಲೋಕಾನಾಂ ಭಿಷಜೇ ಭವರೋಗಿಣಾಂ ನಿಧಯೇ ಸರ್ವವಿದ್ಯಾನಾಂ ದಕ್ಷಿಣಾಮೂರ್ತಯೇ ನಮಃ. ಸದಾಶಿವ ಸಮಾರಂಭಾಂ ವ್ಯಾಸಶಂಕರ ಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರುಪರಂಪರಾಂ. ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಮಾಲಯಂ ಕರುಣಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ. ಅಜ್ಞಾನಾಂ ಜಾಹ್ನವೀತೀರ್ಥಂ ವಿದ್ಯಾತೀರ್ಥಂ ವಿವೇಕಿನಾಂ ಸರ್ವೇಷಾಂ ಸುಖದಂ ತೀರ್ಥಂ ಭಾರತೀತೀರ್ಥಮಾಶ್ರಯೇ ಶ್ರೀ ಭಾರತೀತೀರ್ಥಮಾಶ್ರಯೇ. ಭಜೇ ಶ್ರೀಚಕ್ರಮಧ್ಯಸ್ಥಾಂ ದಕ್ಷಿಣೋತ್ತರಯೋಃ ಸದಾ ಶ್ಯಾಮಾವಾರ್ತಾಳಿ ಸಂಸೇವ್ಯಾಂ ಭವಾನೀಂ ಲಲಿತಾಂಬಿಕಾಂ. ಶಿವಾಯ ಗುರವೇ ನಮಃ. ಶಿವಾಯ ಗುರವೇ ನಮಃ. ಶಿವಾಯ ಗುರವೇ ನಮಃ. ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ. ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ. ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ. ಶ್ರೀಮಾತಾ ಶ್ರೀ ಮಹಾರಾಜ್ಞಿ ಶ್ರೀಮತ್ ಸಿಂಹಾಸನೇಶ್ವರಿ ಶ್ರೀಮಾತಾ ಶ್ರೀ ಮಹಾರಾಜ್ಞಿ ಶ್ರೀಮತ್ ಸಿಂಹಾಸನೇಶ್ವರಿ. ನಮೋ ಮಹದ್ಭ್ಯೋ ಋಷಿಭ್ಯೋ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಶ್ರೀ ಶಾರದಾಂಬಾಯೈ ನಮಃ. ಶ್ರೀ ಚಂದ್ರಮೌಳೀಶ್ವರಾಯ ನಮಃ. ಶ್ರೀಮಜ್ಜಗದ್ಗುರವೇ ನಮಃ. ವಶಿನ್ಯಾದಿ ವಾಗ್ದೇವತಲು ಋಷುಲುಗಾ ದರ್ಶಿಂಚಿ ಅಮ್ಮವಾರ ಅನುಜ್ಞತೋ ಮನಕು ಅನುಗ್ರಹಿಂಚಿನ ಶ್ರೀ ಲಲಿತಾಸಹಸ್ರನಾಮ ಸ್ತೋತ್ರಮನಬಡಿ ಶಾಸ್ತ್ರಾನ್ನಿ ಹಯಗ್ರೀವ ಸ್ವಾಮಿವಾರು ಅಗಸ್ತ್ಯುಲ ವಾರಕ್ಕೆ ಉಪದೇಶಿಸ್ತುನ್ನಾರು. ತ್ರಿಪುರ ತ್ರಿಜಗದ್ವಂಜ ತ್ರಿಮೂರ್ತಿ ತ್ರಿದೇಶೇಶ್ವರಿ ఈ నామాల వరకు నేను చెప్పుకోవడం జరిగింది. ఇందులో త్రిపుర అన్నప్పుడు విశేషమైన అర్థం, అసలు లలితా సహస్రనామాల్లో ప్రధాన నామాల్లో ఒకటి త్రిపుర. ఈ త్రిపురాతత్వం మీద ఆధారపడే మొత్తం శ్రీ విద్య అంతా ఉన్నది. ఆ త్రిపుర అన్నప్పుడు ఆ త్రితత్వములన్నీ తెలుసుకుని ఆ త్రిరూపిణిగా ఉన్నటువంటిది త్రిపుర అని చెప్పుకుని, త్రిజగద్వంద్య మూడు జగముల్లో ఉన్నటువంటి వారందరి చేత ఆరాధింపబడే ఆనంద స్వరూపిణి త్రిమూర్తి, మూడు మూర్తులుగా ఉన్నది. ప్రయోజనవశాత్ శక్తి ఏకైవ త్రివిధా భవేత్ అని చెప్తున్న శాస్త్రం. ప్రయోజనవశాత్, ప్రయోజనం కోసమని ఒకే శక్తి మూడు రూపములైంది. ఎవరి ప్రయోజనం? లోకం యొక్క ప్రయోజనం, అమ్మవారి ప్రయోజనం కాదు. అందుకు లోకం యొక్క ప్రయోజనం అనుకై అమ్మవారు మూడు రూపములుగా ఈ లోకాన్ని రక్షిస్తున్నారు అని ఇక్కడ త్రిమూర్తి నామం. ఇందులో మనకి దుర్గాలక్ష్మీ సరస్వతులు ముగ్గురు, అదేవిధంగా ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తి స్వరూపము వామ జ్యేష్ఠ రౌద్రి అనబడే మూడు శక్తుల రూపము, బ్రహ్మ విష్ణు రుద్ర రూపములు, ఇవన్నీ కూడా త్రిమూర్తి అనే దాని ద్వారా తెలియబడుతుంటాయి. శాంభవి శుక్ల రూపాచ శ్రీవిద్య రక్తరూపిక శ్యామలా శ్యామరూపా సత్ ఇచ్చేత గుణశక్తయ అని మరొక త్రిమూర్తుల గురించి శాస్త్రం మనకు చెప్తున్నది. అది శాంభవి శుక్లరూపాచ. శాంభవి అనబడేటువంటి అమ్మవారు తెల్లని రూపంతో ఉంటారట. శ్రీ విద్యా రక్తరూపిక, శ్రీ విద్యారూపిణిగా ఉన్నప్పుడు ఎర్రని తల్లిగా ప్రకాశిస్తున్నారు. శ్యామల శ్యామరూపాచ, శ్యామల తల్లి శ్యామరూపిణిగా ఉంటుంది. శ్యామల అనేది శ్రీ విద్యలో మనకి అమ్మవారు ప్రక్కన ఉన్నట్టు కనబడతారు, కానీ మాతంగి విద్యలో ఈవిడే ప్రధానం. ఆ కారణం చేత శ్యామల శ్యామరూపాచ అని మూడు కూడా త్రిమూర్తి అని చెప్పబడుతున్నది. ఇంకా నవరాత్రి పూజలు చేసేటప్పుడు 3 సంవత్సరాల బాలిగ్గా ఆరాధన చేస్తే ఆ మూర్తిని త్రిమూర్తి అంటారు అని ఆ కుమారి పూజా విశేషంలో మనకు చెప్పబడుతున్న అంశం అది. ఇక త్రిదశేశ్వరి నేను చివరికి మనం చెప్పుకున్న అంశము. త్రిదశులు అనగా దేవతలు, దేవతలకి ఈశ్వరి ఒకటి, త్రిదశలకి ఈశ్వరి. ఇప్పుడు త్రియక్షరి దగ్గరికి ప్రవేశిస్తున్నాం. త్రియక్ష అది ఒక విశేషమైనటువంటి నామం. ఇది కూడా అమ్మవారి యొక్క విద్యాస్వరూపాన్ని చెప్తున్నటువంటిది. త్రియక్షరి అన్నప్పుడు ప్రధానంగా ఓంకార రూపిణి అని అర్థం. ఓంకారం 3 అక్షరాలతో కూడి ఉన్నది కనుక త్రియక్షరి. అయితే శ్రీ విద్యలో త్రియక్షరి అని చెప్పబడుతున్న విద్యలు 2 ఉన్నాయట. అది త్రియక్షరి, శుద్ధ విద్య, కుమారీచ అని చెప్పారు ఇక్కడ. శుద్ధ విద్య అని ఒక మంత్రం, ఆ మంత్రం ఏంటో ప్రకటింపరాదు గురుముఖైక వేద్యం. ఈ కుమారి అంటే బాలామంత్రం, బాలామంత్రానికి కూడా త్రియక్షరి అని. అయితే బాలామంత్రం ఉపాసన చేసేటప్పుడు 6 అక్షరాల బాల ఉన్నది, 9 అక్షరి బాల కూడా ఉన్నది. అయితే 6 అయినా 9 అయినా 3 అక్షరాలే ప్రధానం అందులో. ఈ మూడింటి యొక్క ఆవృత్తే అంటే తిరిగి రావడమే అక్కడ షడక్షరిలో కానీ నవాక్షరిలోనే కనబడుతుంది. అందుకే బాల త్రియక్షరి అని చెప్పబడుతున్నది. అటువంటి త్రియక్షరి రూపిణి, పైగా పంచదశి త్రియక్షరివే. మనం 15 అక్షరాలు చెప్పినా అది త్రికూటములు. త్రికూటముల్లో ఒక్కొక్క కూటముని కూడాను ఒక్కొక్క అక్షరంగానే భావన చేసుకుంటే త్రియక్షరి అవుతున్నది. అది ఆ భావన ముఖ్యంగా షోడశిలో కనబడుతుంటుంది. షోడశిలో 28 అక్షరాల్లో పంచదశి అని చెప్పబడేటువంటి 15 అక్షరాలు మినహాయిస్తే 13, పంచదశి 3 కూటములు గనక ఒక్కొక్క కూటము ఒక్కొక్క అక్షరంగా తీసుకుంటే అప్పుడు షోడశి అవుతున్నదిని షోడశాక్షరి విద్యా దగ్గర వ్యాఖ్యానించుకున్న విషయాన్ని గుర్తు తెచ్చుకుంటే త్రియక్షరి అంటే 3 కూటముల రూపంతో ఉన్న శ్రీ విద్యాధిదేవత అని దీని యొక్క భావం. దీని గురించి వివరిస్తూ త్రియక్షరి అనేది శ్రీ విద్యయే అని ప్రతిపాదన చేస్తూ శ్రీ విద్యా శాస్త్రంలో ఉన్న శ్లోకం మనకు ప్రమాణం. ఎందుకంటే ఇవి శాస్త్ర శబ్దాలు గనక దేనికో అన్వయించి ఏదో అర్థం చెప్తే అప్పటికి బాగున్నట్టుంటుంది, కానీ శాస్త్రం ఒప్పుకొని చెప్తే అమ్మవారు ఒప్పుకోరు. అందుకని త్రియక్షరి అనే దానికి ఇక్కడ సిద్ధమైన అర్థాన్ని చెప్తే, వాగీశ్వరి జ్ఞానశక్తి వాగ్భవే మోక్షరూపిణి, కామరాజే క్రియాశక్తి కామేశీ కామరూపిణి, శక్తిబీజే పరాశక్తి ఇచ్చైవ శివరూపిణి, ఏవం దేవి త్రియక్షరాతు మహాత్రిపుర సుందరి. అక్కడ ఏవం దేవి త్రియక్షరాతు మహాత్రిపుర సుందరి, మహాత్రిపుర సుందరి అంటేనే త్రియక్షరి విద్య అని. అందుకే త్రిపురా దగ్గర ప్రారంభమే త్రియక్షరితో పూర్తవుతుంది ఆ త్రీనామములు. అందుకే త్రిపురా విద్యకే త్రియక్షరి అని పేరు అని ఇక్కడ మనకి శ్రీ విద్యాశాస్త్రం చెప్తున్న మాటతో ఎంత చక్కగా సమకూడింది వశిన్యాది వాగ్దేవతల పలుకు. ముందుగా వాగ్భవ బీజం, ఆ వాగ్భవ బీజానికి వాగీశ్వరి జ్ఞానశక్తి, అక్కడ వాగీశ్వరి జ్ఞానశక్తి అధిష్టానముగా ఉన్నది వాగ్భవ బీజంలో. అందుకు వాగ్భవ బీజం సిద్ధిస్తే దానివల్ల మనకి జ్ఞానం సిద్ధిస్తుందట. జ్ఞానం 2 విధాలు, ధర్మానికి సంబంధించిన జ్ఞానం ఒకటి, పరమాత్మకి సంబంధించిన జ్ఞానం ఒకటి. ధర్మానికి సంబంధించిన జ్ఞానం మనం తెలుసుకుని దాన్ని అనుసరిస్తే చిత్తశుద్ధి ఏర్పడి భగవద్భక్తి ఏర్పడుతుంది. జ్ఞానం ఇంకోటి అర్థం ఏంటంటే మోక్ష జ్ఞానం, పరమాత్మకు సంబంధించిన జ్ఞానం, అది ముక్తికి హేతు అవుతున్నది. అందుకే 2 విధాలైన జ్ఞానాలు మనకు కలిగించడానికి మొదటి వాగ్భవ కూటం పనికొస్తున్నది. ఇక కామరాజే క్రియాశక్తి కామేశీ కామరూపిణి, ఆ మధ్య కూటంలో క్రియాశక్తి ఉన్నది. మొదటిది జ్ఞానశక్తి, 2వది క్రియాశక్తి. ఇక శక్తి బీజే పరాశక్తి ఇచ్చైవ శివరూపిణి, ఆ 3వది ఇచ్ఛాశక్తి. నిజానికి ఇది ప్రధానం. ఇచ్ఛాశక్తి నుంచే జ్ఞానక్రియలు 2 వెలికి వచ్చే గనక ఇచ్ఛాశక్తి స్వరూపాన్ని మనం లలితాదేవి శివ సంకల్ప రూపం అని చెప్పుకుంటున్నాం. ఆ ఇచ్ఛాశక్తిని పరాశక్తి, అది శక్తి బీజము అన్నారు. మన శక్తి కూటం అంటే ఇక్కడ శక్తి బీజం అన్నారు. కామరాజ కూటము అనే దాని క్రియాశక్తి అని వ్యవహారం. ఇలా కలుపుకుని ఈ 3 త్రియక్షరి విద్య అనగా త్రిపుర సుందరి విద్య, త్రియక్షరి విద్య, ఇలా బాల, శుద్ధ విద్య, పంచదశి లేదా షోడశి ఇవన్నీ కూడా త్రియక్షరిగా చెప్పబడుతున్నాయి. అటువంటి త్రియక్షరి అని అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ సచామర రామావాణి సవ్య దక్షిణ సేవిత ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే అక్కడ కూడా త్రియక్షరి విద్య ఎలా వచ్చిందో వివరించుకున్నాం. ఆ 3 బీజములు, వాణి, లక్ష్మి, అమ్మవారు గౌరీ యొక్క బీజములు, 3 బీజములు కూడా త్రియక్షరి విద్యయే. తర్వాత దివ్యగంధాడ్య సింధూర తిలకాంచిత, ఈ 2 నామములు అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని భావన చేస్తున్నాయి. ఈ మంత్రరూపిణైనటువంటి తల్లి ఏ విధంగా అలంకృత అయ్యి ఉన్నదో ఇక్కడ ధ్యానం చేసుకోవాలి. ఎక్కడికక్కడ అమ్మవారి యొక్క ఆ నామవైభవ రూపవైభవ లీల వైభవ తత్వవైభవ మంత్రవైభవ యోగ వైభవాలు దర్శించాలి అని మొదట మనం చెప్పుకున్న కోణాన్ని మర్చిపోరాదు. ఇప్పుడు రూపవైభవం కనబడుతున్నది, దివ్య గంధము ధరించి ఉన్నది ఆ తల్లి. గంధములు ఇప్పుడు మనం అమ్మవారికి అందిస్తున్నాం. ఇవి దివ్యముల అంటే ఇవి భౌమములు. భౌమములు అంటే మనం భూమిలో దొరికేటువంటి ఒక సుగంధాన్ని ఇవ్వగలం. దివ్యం మనం ఎక్కడ ఇవ్వగలం? అమ్మవారికి ఇచ్చేది అక్కడ మణిద్వీపంలో మాత్రం దివ్యగంధము. దివ్యగంధం అంటే అది అలౌకికమైనటువంటిది అని అర్థం, ప్రకాశమానమైన అని మరొక అర్థం. అలాంటి ప్రకాశమానమైన గంధముల చేత అలంకృతయ్యి పూజింపబడుతున్నది అని దివ్యగంధాఢ్య. ఇది ఒక అర్థం. ఇప్పుడు మరొక అర్థాన్ని చూడాలి. గంధము అంటేనే పరిమళం. పరిమళం యొక్క లక్షణం ఏంటంటే వ్యాపించుట అని అర్థం. ఆ వ్యాపకత్వ శక్తిని తెలియజేస్తుంది గంధం అనేది. ఇది సరిగ్గా సుగంధిం పుష్టివర్ధనం దగ్గర భావాన్ని స్వీకరించాలి. ఇక్కడ సుగంధింకి అర్థం చెప్తూ నిరుక్తకారులు పరమాత్మకి సుగంధిని ఎందుకు పేరు పెట్టారయ్యా అంటే ఆయన అనంత కళ్యాణ గుణములతో ప్రకాశిస్తుంటట. ఒక పరిమళం బట్టి పుష్పాన్ని ఎలా పోల్చుకుంటామో భగవంతుడి యొక్క అద్భుతమైన శక్తులు బట్టి గుణాలు బట్టి ఆయన భగవంతుడని గౌరవిస్తున్నాం. పైగా పువ్వు వికసిస్తే వాసన దాగదు, వెలికి వస్తుంది. అలాగే భగవంతుడు ఒకడు ఉంటే ఆయన యొక్క శక్తులన్నీ ప్రకటింపబడుతుంటాయి. అలా ప్రకటింపబడిన భగవాన్ యొక్క అనంత కళ్యాణ గుణములే గంధములు. అవి ఎప్పుడూ జగత్తుకి మేలు కలిగిస్తాయి గనక సుగంధములు. జగత్తుకి మేలు కలిగించే అనంత కళ్యాణ గుణములతో ఉన్నది. ఈ గుణములు ఎలాంటివి? గుణములు పంచభౌతిక వికారాలతో ఉన్న గుణములు ఉన్నాయి, అవి సర్వజీవులకు ఉన్నాయి. కానీ అమ్మవారు ధరించిన అనంత కళ్యాణ గుణములు అటువంటివి కావు. జన్మకర్మచమే దివ్యం అనే మాట మనకి భగవద్గీతలో కనబడుతున్నది. ఆ గుణములు ఎటువంటివి? దివ్యము లేనివి. అందుకే అనంత కళ్యాణ గుణములు అలౌకికములు దివ్యములు గనక దివ్య గంధాఢ్య అని దీని యొక్క అర్థం. ఎందుకంటే అదే నామానికి రెండు అర్థాలు మనం స్వీకరిస్తున్నాం. సింధూర తిలకాంచిత, ఇప్పుడు అమ్మ యొక్క స్వరూపంలో సింధూర తిలకాన్ని వర్ణిస్తున్నారు. నిజానికి అమ్మ తిలకం సింధూర తిలకమా కస్తూరి తిలకమా, ఇది ఒకటి భావన చేసుకోవాల్సింది. కస్తూరి తిలకం చెప్పుకున్నాం. ఎక్కడ చెప్పుకున్నాం? ముఖచంద్ర కళంకాభం మృగనాభి విశేషక. మృగనాభి అంటేనే కస్తూరి. కస్తూరి తిలకం దిద్దుకున్నది ఆ తల్లి. మరి ఇక్కడ సింధూర తిలకాంచిత అన్నారు అంటే రెండూ సత్యములే. ఎందుకంటే పాలము నుంచి పైకి వెళ్ళేటువంటి చోటులో మొదట ఈ పాలం నుంచి కస్తూరి తిలకం ఉంటే పాపిటి వద్ద సింధూరం ఉన్నది. అందుకు సింధూర తిలకాంచిత అంటే పాపిటి వద్ద ప్రకాశిస్తున్న సింధూర తిలకాన్ని ఇక్కడ భావన చేస్తున్నారు. అమ్మవారి రూపంలో ఆ సింధూర తిలకాన్ని కానీ ధ్యానం చేస్తే దానికో ప్రయోజనం ఉందట, అది మంగళములు కలిగిస్తుంది. సింధూర ధారణ అనేది భారతీయ సంస్కృతిలో ప్రధానంగా చెప్పారు. అది పాపిటి వద్ద సువాసిని స్త్రీ ధరించాలి. ఇప్పుడు అవన్నీ ఉన్నాయో వెతికితే అదొక బాధాకరమైన అంశం. పాపిట్లు ఉన్నాయని వెతకాలి, పాపిట్లో సింధూరం ఉందా అనేది తర్వాత ప్రశ్న. వహంతి సింధూరం ప్రబల కబరీ భారతిమిరై ద్విషా బృందాం బందీకృతమివ నవీనార్క కిరణం. విషాం బృందై బందీకృతమివ నవీనార్క కిరణం అన్నారు శంకర భగత్పాల్ వారు. అమ్మవారి పాపిటి సింధూరం ఎలా ఉన్నది అంటే అది నవీన అర్క కిరణం. ఆ అరుణ కిరణాలతో ప్రకాశిస్తున్న సూర్యభగవాన్ని యొక్క కిరణ రాశి వలె ప్రకాశిస్తుందట. అది భావన చేస్తుంటే అమ్మ యొక్క ఆ దివ్యమైన సింధూర తిలకాన్ని ఎవరైతే భావిస్తారో వారికి ఆ లోపలున్న అంధకారం అంతా పోతుందిట, జ్ఞానం లభిస్తుంది. అందుకే సింధూర తిలకాంచిత. ఈ దివ్యగంధాఢ్య సింధూర తిలకాంచిత ఈ రెండూ చెప్పడంలో అమ్మవారి యొక్క ఆ భవ్యమైన సువాసినిత్వ లక్షణాన్ని ప్రతిపాదన చేస్తున్నారు. అందుకే ఎవరైతే త్రేక్షరీ రూపముతో ప్రకాశిస్తున్నారో ఆ తల్లి యొక్క భవ్య మంగళ విగ్రహాన్ని ఇక్కడ వర్ణన చేయడం జరుగుతున్నది. అందుకే గంధము సింధూరము అలంకరించుకున్నటువంటి ఆ పెద్ద ముత్తైదు ఇక్కడ భావన చేయడం జరుగుతున్నది. అంచిత అనే శబ్దానికి ఒక చిత్రమైన భావం ఉన్నది. అంచితము అంటే కూడిన అనొకటి, అంచిత అంటే అంచు గతి పూజనయోహో అని చెప్పినట్లుగా అంచంటే పూజన అనర్థం. అందుకే అంచిత అంటే పూజింపబడినది, సింధూర తిలకముతో పూజింపబడుతున్న తల్లి అనే భావం కూడా స్వీకరించాలి. ఎందుకంటే అమ్మవారిని అలంకరించడానికి వచ్చిన అనంగ కుసుమ అనంగ మేఖల మొదలైన వారు అలంకారాన్ని అర్చనగా చేసుకుంటున్నారు వారు. అలాగా సింధూరాన్ని వాళ్ళు దిద్ది తీర్చారు ఆ తల్లికి అని సింధూర తిలకాంచిత. అటు తర్వాత నామాల్లో ప్రవేశిస్తున్నాం. ఈ శ్లోక పాదమే ఒక మహామంత్రం. ఉమా శైలేంద్రతనయ గౌరీ గంధర్వ సేవిత. ఇది ఉమానామం మొదలవుతున్నది. ఉమానామం రహస్యనామము అని చెప్పబడుతుంది లలితా శాస్త్రనామాల్లో. ఇది ఒక రహస్యనామం. రహస్యనామాల్లో శివ ఒకటి గతంలో చెప్పుకున్నాం, భవాని రెండవది, మూడవది ఉమా ఇప్పుడు వచ్చినది. అమ్మవారి యొక్క స్వరూపం ఉమా. ఈ ఉమా అనేటువంటి మాటకి ఎన్ని అర్థములున్నాయో. ఈ భావన చెయ్యడమే ఉమానామ వివేచన. పైగా సర్వదోషహారిణి నామంట ఉమానామం. అందుకే లలితాశాస్త్రనామం ఇవన్నీ కూడా చదివిన తర్వాత దోష నివృత్తికే చివరికి ఉమానామాన్ని 10 మార్లు చెయ్యాలి అని కొంతమంది సంప్రదాయజ్ఞులు నిర్దేశించారు. అలా కానీ ఏ పూజ చేసినా సహస్రనామాలు చదివినా చివరికి ఉమానామం 10 మార్లు చేస్తే తద్దోషం పోతుందిట. అది విశేషమైన అంశం. అంత శక్తి ఉన్నది ఉమానామంలో. అలాగని తప్పుడు చదవడానికి సిద్ధపడమని కాదు, మనం తెలుసుకుని జాగ్రత్త పడి ఎంత జాగ్రత్తగా చదివినా ఒక్కొక్కప్పుడు మనస్ఖాళిత్యం అనే దోషం కూడా రావచ్చుట. అక్షరస్ఖాళిత్యాలే కాకుండా మనస్సు కూడా జారిపోతుంటుంది అప్పుడు. ఇవన్నీ దోషములే. తద్దోష పరిహారార్థం చిట్ట చివరికి శ్రీ ఉమాయై నమః, ఇది ప్రధానమైనటువంటిది. అందుకు ఉమానామం చాలా విశిష్టమైనది. ఉమా ఈ మాట అంటే పరవశించే మహానుభావులు కొంతమంది ఉన్నారు. అసలు గణపతి ముని గారైతే ఉమా సహస్రమే రచించారు. బహుశా అది ఎవరైనా విని ఉంటే ప్రవచన రూపంగా చెప్పినప్పుడు ఉమానామానికి ఎంత చెప్పుకున్నామో అక్కడ. సరే ఇక్కడ ఈ సందర్భంలో మళ్ళీ చెప్పుకోవాలి, ఉమానామం ఎన్ని మార్లు వివేచన చేసుకుంటే అంతగా మనకు ఆ నామ పారాయణ సిద్ధి లభిస్తున్నది. ఇప్పుడు ఉమా మాత్రం ఇది కథాపరంగా ముందు అర్థం చెప్పుకోవాలి. ముందు లీలార్థం, సామాన్యులకు ముందు లీలార్థమే కావాలి. అమ్మవారు పార్వతీదేవిగా అవతరించారు, పర్వతరాజపుత్రిగా అవతరించారు. అయితే పర్వతరాజపుత్రిగా పుట్టారు గనక పార్వతి కాదు, అంతకు మునిపే ఆవిడికి పార్వతీనామం ఎలా ఉన్నది అనేది వేదముల ఆధారంగా పార్వతీనామానికి ఒక దివ్యార్థం చెప్పుకున్నాం. తర్వాత పర్వతరాజపుత్రి అనే భావం తర్వాత చెప్పుకున్నాం. పార్వతీ పద్మనైనా దగ్గర గుర్తుంది, మళ్ళీ గుర్తు చేయక్కర్లేదు కదా. అలాగే ఉమా నామానికి అమ్మవారు అవతరించినప్పుడు జరిగినటువంటి ఒకనొక కథా సందర్భం ఉన్నది. అది ఉమేతి మాత్రా తపసో నిషిద్ధ పశ్చాదుమాక్షాం సుముఖీ జగామా అని చెప్పబడుతున్నది. అంటే అమ్మవారు తపస్సుకు బయలుదేరుతున్నారు. ఇక్కడ దీంట్లో గమనించుకోవాల్సిన అనేక సూక్ష్మాంశాలు ఉన్నాయి. ఇదిగో ఇలాంటి భయంకరమైన విఘ్నాలు వస్తే ఎవ్వరూ గ్రహించలేరు సూక్ష్మాంశములు. విష్ణురు విష్ణురు విష్ణుహు గమనించుతున్నారా, ఎక్కడ ఒక అద్భుతమైన నామం ఆవిష్కరించబోతున్నామో అప్పుడేవో విఘ్నములు వస్తున్నాయి. నిన్న ఎవరో అన్నారు, ఏమండి అంతరాయం లేకుండా 40 రోజులు వినేటట్టు మాకు ఆశీర్వదించండి. అలాగొచ్చిన వాళ్ళు ఉన్నారు పైయుళ్ళ నుంచి వచ్చి. రెండవది ఏమిటి అంటే వినేటప్పుడు ఎవరూ అంతరాయం చేయకుండా చూడండి అని. ఎందుకంటే కాలక్షేపానికి వినొచ్చే వాళ్ళ వల్ల శ్రద్ధగా వినే వాళ్ళకి విఘ్నములు ఏర్పడుతూ ఉంటాయి. విష్ణుర్ విష్ణుర్ విష్ణుహు విషయంలోకి ఇప్పుడు ఉమా ఈ నామం గురించి చెప్తూ అమ్మవారు తపస్సుకు వెళ్ళబోతూ ఉన్నారు. ఎప్పుడు పరమేశ్వరుడు ఎప్పుడైతే కామదహనం చేశాడో అంతర్ధానం అయిపోయాడు. అంతవరకు అమ్మవారు సేవలతో పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవచ్చు అనుకున్నది. పైగా తన సౌందర్యం, త్రిపుర సౌందర్యం ఉన్నది, అది కూడా పరమేశ్వరుని కొంత ఆకర్షిస్తుంది కదా అనొక అనొక నమ్మకం ఉన్నది. ఎప్పుడైతే కామదహనం కూడా జరిగిపోయిందో దుఃఖితురాలైంది. అప్పుడు నారదులు వారు ఒక మాట చెప్పారు, పరమేశ్వరుడు ఈ బాహ్యమైన సేవలకి సౌందర్యాలకు లొంగేవాడు కాడమ్మా, తపస్సుకు మాత్రమే సాధ్యం పరతత్వము అని. అప్పుడు అమ్మవారు తపస్సు చేసుకోవడానికి నిర్ణయించుకుని నారదుడి వద్దనే పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశం పొంది ఆ తర్వాత తపస్సుకు బయలుదేరుతుంది. బయలుదేరుతున్నప్పుడు ముందు హిమవంతుని వద్దకు వెళ్ళి చెప్పినది, నేను వెళుతున్నాను అని. ఆయన ముందు సుకుమారివి, పైగా రాజకుమారివి, నువ్వు తపస్సు చేయడం ఏంటమ్మా, పైగా స్త్రీలు ఇంత తపస్సులు విజన ప్రాంతాల్లో ఏకాంత ప్రాంతాల్లో చేయడం అనేది కనీ విని ఎరగము, కనుక నువ్వు మానుకుని ఆ తపస్సు ఏదో ఇంట్లో చేసుకుంటూ బాగుండు కదా అని. కొంతమంది అంటూ ఉంటారు ఇంట్లో చేసుకునే తపస్సులకు అంత ఫలితమే ఉండదండి, అందుకే ప్రయత్నపూర్వకంగా క్షేత్రములకు వెళ్ళి సాధన చేసుకుంటూ ఉండాలి. ఇంట్లో చేసింది చెయ్యాలి, అది మానేయకూడదు, ఇది కూడా చేస్తూ ఉండాలి. అమ్మవారే నిర్ణయించుకుని వెళతాను అంటూ ఉంటే చిట్ట చివరికి సరే మీ అమ్మకి చెప్పి వెళ్ళన్నట్టు ఆయన. అప్పుడు మేనాదేవి వద్దకు వచ్చి చెప్తే వెళ్ళొద్దు అని చెప్పింది, నేను వెళ్ళి తీరతాను అన్నది. నీకు చెప్పి వెళ్ళాలి గనక మర్యాదగా చెప్తూ ఉన్నాను, నువ్వు అనుమతించవలసిందే. చూడండి వాళ్ళ అనుమతి లేకుండా వెళ్ళకూడదట, వాళ్ళ అనుమతి బలవంతంగా తెచ్చుకుని మరి వెళుతుంది. అది శ్రద్ధకి చూపిస్తున్న ఒక పెద్ద సంకేతం. ఆ వెళ్ళేటప్పుడు ఆఖరి గొంతు పూడుకుపోయిందిట ఆ తల్లికి, మేనాదేవికి. ఊ మా అందిట, ఊ మా అంటే ఓయ్ వద్దు, ఇది అండి దీని అర్థం. మా అంటే వద్దు. గొంతు పూడుకుపోవడంతో మొత్తం మాట రాక ఊ మా అందిట, అదే నా పేరమ్మా అందిట అండి ఇవిడ. ఇది విశేషం. ఊ మా ఉమా అంటే తపో నిషిద్ధ, తపస్సుకు వెళుతూ ఉంటే నిషేధించిన వచనము ద్వారా వచ్చినటువంటివి. అందుకు ఉమేతి మాత్ర తపసో నిషిద్ధ పశ్చాదు మాక్షాం సుముఖీ జగామ అంటున్నాడు కాళిదాస మహాకవి ఇక్కడి విషయాన్ని. ఇక్కడ మనకి పరిశీలన చేస్తూ ఉంటే ఇందులో ఉన్న అద్భుతమైన భావం చూడాలి. మొత్తం పార్వతీ కళ్యాణం అంతా సంకేత కథ. మామూలుగా చూస్తుంటే అది ఒక పెళ్లి కథలా కనబడుతుంది. అదంతా అద్భుతమైన సంకేత కథ, అమ్మవారు తపస్సుకు వెళ్ళడం అంతా కూడా. అందుకు ఉమా అంటే అర్థం ఏమిటి అంటే సరి అయిన విషయం చూపిస్తున్నాడు ఇక్కడ. అదే నా పేరమ్మా అని చెప్పడంలో అమ్మ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఇప్పుడు నువ్వు ఉమా అన్నావు, ఈ పేరు నాకు వేదాల్లోనే ఉంది సుమా, ఎందుకంటే నేను ఇప్పుడు నీకు పుత్రిగ్గా వచ్చాను కానీ అంతకుముందు నేను లేనా, అంతకుముందు కూడా నేను ఉన్నాను, అంతకుముందు నేను ఉన్నప్పుడు నా పేరు ఉమా. కావాలంటే వేదాలు రిఫర్ చేసుకో, వేదాలు ఎప్పుడూ అనాదిగా ఉన్నాయి. వేదాల్లో ఉమానామం ఉన్నదా తల్లికి, ఉమాం హైమవతీం బహుశోభమానాం, ఇదే కదా శ్రీవిద్య అక్కడ చెప్పబడుతుంది కేనోపనిషత్తులో, అక్కడ ఉంది ఉమానామం, వేదముల ఎందే చెప్పబడింది. అందుకే నువ్వు ఇప్పుడు ఏదో ఉమా అని ఒక అర్థంలో ఉన్నావు, దీనికంటే ఇంకో గొప్ప అర్థంలో వేదంలో నాకు ఉన్నది అది. కానీ ఇప్పుడు నీకు, ఎందుకంటే తల్లి నోట తన పేరు పలికితే అది గొప్ప విషయం, అందుకు అప్పుడున్న పేరే ఇప్పుడు పలికేవి గనక ఇది బాగున్నది అంది అమ్మ. ఇప్పుడు ఉమానామానికి మనం అర్థం తెలుసుకోవాల్సిన విశేషం ఉన్నది. ఉమానామానికి అర్థం చెప్తూ ప్రణవవర్ణస్య వ్యత్యాస రూప అని భాష్యకారులు గొప్ప అర్థం చెప్పారు. ఉమా అనేది ప్రణవవర్ణము యొక్క వ్యత్యాస రూపము అన్నారు. ప్రణవము అంటే ఓంకారం, ఓంకారానికి మళ్ళీ త్రియక్షరీ నుంచి వచ్చింది, జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది కూడా ఒక రహస్యమే. అందులో ఆ ఉ మా మూడు ఉన్నాయి. దీని యొక్క వ్యత్యాస రూపము అంటే అకారాన్ని మనం తొలగించితే వినబడేవి రెండే, ఉ మా, కానీ తొలగించకూడదు అకారాన్ని, తీసుకువెళ్ళి మకారానికి తగిలించాలి అది. కనుక అందులో ఆ ఉ మాలో అకారం తీసుకువెళ్ళి మకారానికి కానీ తగిలిస్తే ఉమా ఎందుకండి అది. అందుకు ఉమా అంటే ఏమిటి, ఓంకారం యొక్క స్వరూపమే. ఇప్పుడు సంప్రదాయం మర్చిపోయి చాలా ఉంటున్నాం కానీ పూర్వీకులు సంప్రదాయం తెలిసిన వాళ్ళైతే ఓంకారాన్ని బాహాటంగా వారు ఉచ్చరించరు, ఉచ్చరించనివ్వరండి. కేవలం ఓంకారాన్ని నివృత్తి మార్గంలో ఉన్నవారు మాత్రమే చేయాలి. కొంతమంది రోజులు మోరలెత్తు అంటూ ఉంటారు, గట్టిగా అంటూ కోపాలు కూడా. వీళ్ళు అశాస్త్రీయంగా చేస్తే మళ్ళీ శాస్త్రం చెప్తే కోపగించుకోండి, దానికేం చెప్పేదండి. అందుకు ఓంకారాన్ని అలా మోరలెత్తి అనకూడదుట. ఒక సన్యాసి మాత్రమే కేవల ప్రణవ జపానికి అర్హుడు, వాడు నివృత్తి మార్గంలో ఉన్నవాడు. ప్రవృత్తి మార్గంలో ఉన్నవారు కేవల ప్రణవాన్ని జపించరాదు. సన్యాసికి కూడా ఏ మాత్రలు ఎలా పలకాలో ఉంది, ఓంకారాన్ని అడ్డదిడ్డంగా పాటలుగా ఎలుగెత్తి పాడడానికి లేదు, దానికి విధానం ఉంది. పైగా గృహస్థులైనా ప్రవృత్తి మార్గంలోనైనా సరైన ఉపదేశ పద్ధతులతో ప్రణవాన్ని కలిపి చేయాలట. ఇదన్నీ విశేషములు. అంత నియమాలు ఓంకారానికి ఉన్నాయి, ఎందుకంటే అది కేవలం మోక్షదాయకమైనటువంటిది. ఆ ఓంకారం యొక్క శక్తి ఎవరు, అమ్మవారు. కనుక ఓంకారం బ్రహ్మమును చెప్తుంది, ఓంకారం యొక్క శక్తిని చెప్పడానికి మరొక అక్షరం కావాల్సి వచ్చింది. ఓం నేరుగా బ్రహ్మమును చెప్తున్నది, ఓమిత్యేకాక్షరం బ్రహ్మ కదా. ఇప్పుడు దాని యొక్క శక్తిని మనం ఉపాసన చేయాలి, పరమేశ్వర శక్తిని. ఈ శక్తిని ఉపాసించినప్పుడు ఇన్ని బాధలు లేవండి, ఇన్ని నియమాలు. అది ఎప్పుడు హాయిగా అనుకోవచ్చుట. అలా అనుకోవడానికి, ఓంకారాన్ని హాయిగా అనుకోవడానికి అందులోంచి శక్తే ఉమా రూపంతో వచ్చింది. కనుక ఉమా అన్న ఓంకారం అన్న ఒక్కటే, ఇది తెలుసుకోవాల్సింది. ప్రయోజనం మాత్రం గొప్పది. చిత్రం ఏంటంటే ఉమా అంటే ఐహికమైన ప్రయోజనం లభిస్తూనే పారమార్థికమైన ప్రయోజనం కూడా ఇవ్వగలదు. భుక్తిముక్తి ప్రదాయకమైన శబ్దం ఉమా. అందుకు ఓంకారం యొక్క శక్తియే ఉమా. ఓంకారము పరబ్రహ్మ, పరబ్రహ్మ యొక్క శక్తి ఉమా. కనుక అమ్మవారంటే ఎవరు, శక్తే కదా. ఎవరి శక్తి, పరబ్రహ్మ యొక్క శక్తి, శివుని యొక్క శక్తి. అందుకే శివుని తెలియజేస్తున్నది ఓంకారం, శక్తిని తెలియజేస్తుంది ఉమానామం. రెండుకి ఏమైనా భేదముందా, శివశక్తి యొక్క రూపమే. అందుకు ఉమానామ అనుకున్న విశేషం ఇంత గొప్పగా చెప్పబడుతున్నది. ఇంకా ఉమానామ అనుకున్న ఒక అద్భుతమైన విషయాన్ని మనకి శాస్త్రం చెప్తున్నది. ఇది ఒక ధ్యాన శ్లోకం కింద ఒక సంహితా గ్రంథంలో చెప్తున్నారు. అది ఊహు ఉత్తమాచ సామా చిత్తవృత్తిశ్చేతివా. ఇది ఒక అద్భుతమైన నిరుక్తార్థాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఉత్తమమైన చిత్తవృత్తిని ఉమా అంటారు. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటే చాలు, ఉత్తమ చిత్తవృత్తి. చిత్తవృత్తి అంటే పేరుకు అర్థం తెలియదు కానీ చిత్తవృత్తి అందరికీ ఉంటుంది. చిత్తవృత్తి అంటే మనసు చేసే పని, చిత్తము చేసే పని చిత్తవృత్తి. ఈ చిత్తవృత్తులు అనేక రకాలు ఉంటాయి. ఈ చిత్తవృత్తుల్లో ఎక్కువ చిత్తవృత్తిలో ఉంటూ ఉంటాయి. అంటే పనికి మాలిన ఆలోచనలు, వ్యర్థపు ఆలోచనలు ఇవి ఉంటూ ఉంటాయి. దాని బదులు మంచి ఆలోచన, ఒక చిత్తవృత్తి మంచిది కావాలి. ఒక మంచి సంకల్పం, ఒక మంచి ఆచరణ, ఆ మంచి భావములు ఇవి ముందు ఉంటే తర్వాత అన్నీ మంచి జరుగుతాయి. అందుకు ప్రతివాడు ముందు కోరుకోవాల్సింది ఏంటంటే చిత్తవృత్తులు మంచిగా కావాలని కోరుకోవాలి. అవి మంచిగా అయితేనే తర్వాత సిద్ధి ఉంటుంది. చిత్తము శుద్ధము కానప్పుడు సిద్ధి ఎక్కడొస్తుంది? అందుకు ఉత్తమ చిత్తవృత్తి కావాలి. ఉత్తమ చిత్తవృత్తులు అంటే మంచి ఆలోచనలు చెప్పుకున్నాం. మంచి ఆలోచన ఇది అన్నిటికంటే, ఇది మనం చెప్పుకోవాలి. అన్నిటికంటే మంచి ఆలోచన ఏంటంటే నాకు పరమాత్మయే కావాలి అనుకుంటే మంచి ఆలోచనట. ఆ పరమాత్మ కోసమే నేను సాధన చేస్తాను అంటే మంచి సంకల్పంట. ఆ సాధనకి సిద్ధపడన్ని అమర్చుకుంటే అది మంచి కర్మ. ఈ మూడు ఉత్తమ చిత్తవృత్తులే అని చెప్పబడుతున్నాయి. అందుకే ఇంకా నేను ఇంట్లో ఉన్నాను, ఆ పరమాత్మ కోసమే తపస్సు చేస్తాను, ఆయన్నే ధ్యానం చేస్తాననే చిత్తవృత్తిని అమ్మ ప్రకటించింది అక్కడ. అందుకు ఉమా అన్నారు. ఇది అర్థం, దీనిలో గ్రహించవలసినటువంటిది. ఉమా అంటే ఈశ్వరుని ఆరాధనకి సన్నద్ధమైనటువంటి భావము, అర్థమైందా? అందుకు అమ్మవారిని ఉమా అన్నారు. అంతేగాని తపస్సును నిషేధించిందని మాత్రమే కాదు, అప్పుడు ఆవిడ స్థితి ఏమిటి? ఈశ్వరుడే, ఇంకోటి లేదు అనుకుద బయలుదేరింది, ఇంటిని విడిచిపెట్టింది, అన్నింటిని విడిచిపెట్టింది. ఎవరండి విడిచిపెట్టగలరు? విషయములు పరిత్యజించి విశ్వేశ్వరుని వరించి వెళ్ళినటువంటి చిత్తవృత్తే ఉమా. అందుకే ఆ స్థితిని కానీ ధ్యానం చేయగలిగితే తపస్సు కలుతున్న ఉమారూపాన్ని ఎవరు భావన చేస్తారో వారికి ఉత్తమ చిత్తవృత్తి వస్తుందండి. ఇది గ్రహించవలసిన, చూశారు అంత లోతైన అర్థం, అది కావాలి. అందుకే ఒక అద్భుతమైన శ్లోకాన్ని, ఉమా సంబంధమైన శ్లోకాన్ని మనకి సూత సంహితలో ఒక ధ్యాన శ్లోకం కింద ఇచ్చారు. చాలా రమ్యమైన శ్లోకం ఇది. పరానుభూతిం, ఉమా నామం యొక్క విశేషం ఇది. పరానుభూతిం భవపాశనాశిని సదాశివశ్యాప్యతిశోభన ప్రదాం ఉమాభిదాం ఉత్తమ చిత్తవృత్తిదాం నమామి నానావిధ లోకవైభవాం. ఇది చాలా రమ్యమైన శ్లోకం అండి. ఉమా అనే దానికి అర్థమంతా ఇక్కడ చెప్పారు. ఉమా అంటే పరానుభూతి. మొట్టమొదటి అర్థం ఏంటి? పర అనుభూతి. పరం అంటే ఏమిటి? ఇన్నాళ్ళు చెప్పేది డౌటా. పర అంటే ఏమిటి? సర్వోత్కృష్టమైన పరమాత్మ. ఆ పర అనుభూతి అంటే ఉత్కృష్టమైన భగవద్ అనుభవమే ఉమా అది. అందుకు పరానుభూతి ఉమా అనగానే భగవద్ అనుభవ స్వరూపము. ఇంకేం కావాలి? పరబ్రహ్మానుభవము, అది ఉమా. అలాంటి ఉమాదేవిని ధ్యానిస్తే భవపాశనాశిని, భవపాశములన్నీ తీసిపారేస్తుంది ఆ తల్లి. అంతేకాదు ఆ తల్లి సదాశివశ్యాప్యతిశోభన ప్రదా, శివుడికి కూడా అందమిచ్చే తల్లి అన్నారు. అది ఆవిడ లేకపోతే ఆయనకు అందం ఏంటండి? అందుకే బైరాగ వేషం వేసుకుని తిరుగుతున్న ఆయనకి అందం చందం ఈవిడి వల్లే వచ్చిందట. ఆ త్రిపుర సుందరి వల్లే ఆయన సుందరుడయ్యాడు. లేకపోతే పిచ్చి వేషాలు వేసుకుని తిరుగునే వాడికి ఇదిగో ఈవిడ నిన్ను పెళ్లి చేసుకుంటుందట, ఓకేనా అని అడిగాడు బ్రహ్మగారు. ఆవిడ అందానికి తగ్గట్టు నీ అందం ఉందా అని అన్నారు, గుర్తుందా కథలో? అప్పుడు ఏం చేశాడు పరమేశ్వరుడు? చాలా అందంగా తయారయ్యాడు. అంతవరకు జడలు కట్టుకుని అలాగున్నటువంటి వాడికి ఒక్కసారి చిదగ్గిన కుండంలోంచి పుట్టిన అమ్మవారిని చూపించి ఈవిడిని పెళ్ళాడాలి, అంత అందంగా ఉందో చూడు, తమరి వేషం ఏంటి ఇలా ఉందన్నట్ట బ్రహ్మగారు. క్షణంలో వస్తానన్నాడు, వెంటనే వేషం మార్చుకొచ్చట. ఎంత అందంగా తయారయ్యాడు! ఆయనకి పెళ్ళనగానే రూపం అంతా మారిపోయింది. ఆవిడ కోసం అందంగా తయారయ్యట, అందంగా తయారయ్యాడు, ఆనందంగా తయారయ్యాడు. అందుకే పరమేశ్వరుడు మనకు సుముఖంగా అందంగా కనబడాలంటే అమ్మను పట్టుకోవాలండి, అప్పుడు ఆయన వెంటనే మనల్ని అనుగ్రహిస్తాడు. అందుకే సదాశివశ్యాప్యతి శోభన ప్రదాం, అది నమామి నానావిధ లోక వైభవాం ఉమాభిదాం ఉత్తమ చిత్తవృత్తిదాం. అక్కడ చెప్పాడు ఉత్తమ చిత్తవృత్తియే ఉమా, పరానుభూతయే ఉమా, భవపాశనాశిని విద్యయే ఉమా. అటువంటి ఉమాదేవిని ఎవరైతే ఉపాసన చేస్తారో వారికి అవన్నీ లభిస్తున్నాయి. అందుకు ఉమాభిదాం ఉత్తమ చిత్తవృత్తిదాం, ఉత్తమ చిత్తవృత్తిని ఇచ్చునది అని. ఒకవేళ ఇంత చెప్పినా ఆ స్థితి అర్థం కాలేదనుకోండి, ఉమానామం 1000 మార్లు అనుకోవాలి. అప్పుడు ఉత్తమమైన విషయం అర్థమవుతుంది. అది ఉత్తమ చిత్తవృత్తిదాం నమామి నానావిధ లోక వైభవం అక్కడ చూపించాడు. ఇదే ఉమాం హైవమతీం బహుశోభమానాం అనే దానికి వ్యాఖ్యానం ఇది. వేదానికి పురాణానికి ఉన్న అండర్స్టాండింగ్ ఎంత గొప్పగా ఉందో చూశారు. ఇక్కడ వేదం ఏం చెప్పిందో పురాణం అదే చెప్పింది. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముప బ్రహ్మయ్యత్ అంటే ఇదే అర్థం ఇక్కడ. అందుకే నమామి నానావిధ లోక వైభవాం, ఆ ఓంకార రూపమైన ఈశ్వర శక్తి ఉమాగా వెలికి వచ్చి ఇన్ని లోక వైభవములుగా వ్యక్తమవుతున్నది. ఇది గమనించుకోవాల్సిన గొప్ప అంశము. అందుకే భవ్యమైన శ్లోకం ఉమా అని చెప్పబడుతున్నది. ఓంకార సారశక్తిత్వాత్ ఉమేతి పరికీర్తిత, ఇది ఒక మరొక అద్భుతమైన అర్థం చెప్పారు. ఓంకారం యొక్క సారశక్తిని ఉమా అంటారు. ఇంకేం కావాలండి మనకి? మొత్తం ఓంకారం యొక్క సారం వచ్చేసింది ఉమాలో, అది ఇక్కడ. అందుకే యతో నిరస్తా తపసే వనంగంతు మేనయ ఉమేతి తేని సోమేతి నామ ప్రాప తదాసతి అని శివపురాణం చెప్తున్నటువంటి తపస్సును నిషేధించడం వల్ల వచ్చినది అనే అర్థమే కాకుండా ఇప్పుడు మరొక అర్థం కూడా వచ్చినది. ఇక్కడ సుప్తానామత బుద్ధీనాం, సుప్తమైన బుద్ధుల్ని జాగృతపరచగలిగే శక్తి ఉమా అన్నారు ఇక్కడ. సుప్తమైన బుద్ధులంటే అజ్ఞానంతో నిండిపోయిన బుద్ధుల్ని మేలుకొలిపి పరమేశ్వరుడు వైపు తిప్పుతుంది ఆ తల్లి. ఎందుకంటే ఆవిడ ఆ పేరుతోనే బయలుదేరిపోయింది పరమేశ్వరుడు కోసం. అందుకు ఆ విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అంతేకాదు ఉమేతి ఇందు కళోచ్యతే, చూడండి ఉమా శబ్దానికి ఎన్ని భావాలు వచ్చాయి. ఉమా అంటే ఇందు కళ, ఇందుకల అంటే సహస్రారంలో ప్రకాశించేటువంటి షోడశీ కళని ఉమా అంటారు. అది ఉమా అంటే షోడశీ కళారూపిణి అంటే శ్రీ విద్యాది దేవత అయిన లలితాదేవి యొక్క దివ్యనామం ఉమా. అది నేరుగా సహస్రార కమలాంతర్గతమైన చంద్రకళనే ప్రకటిస్తూ ఉన్నది గనక ఉమేతి ఇందు కళోచ్యతే అనే భావనలో ఉన్నటువంటి అర్థం ఇది. ఇచ్ఛాశక్తి రుమాకుమారి అని మరొక వాక్యం మరొకచారు. ఎక్కడెక్కడ ఉమాని ఎలా చెప్పారో గ్రహించి ఇక్కడ మనం తెచ్చుకుంటున్నాం. ఇచ్ఛాశక్తి ఉమాకుమారి, పరమేశ్వరుని యొక్క ఇచ్ఛాశక్తే ఉమాకుమారి. ఇచ్ఛాశక్తే ప్రధానం కదా, ఆ ఇచ్ఛాశక్తే లలిత అని చెప్తున్నాం. కనుక ఉమా అనేది ఆ లలితమ్మకి సంబంధించిన గొప్ప నామం. అటువంటి ఉమాదేవి ఎలా అవతరించి వచ్చింది ఇప్పుడు ఈ కథ అంతా తెలుసుకుంటే. ఎక్కడ జరిగిన కథ ఇది? శైలేంద్రతనయా. ఎంత చక్కటి నిర్వచనం చూడండి. ఈ కథ పుట్టినది హిమవత్ పర్వతంలో. అందుకే శైల ఇంద్రతనయ అంటే పర్వతరాజ పుత్రిక అని, శైలేంద్రతనయ. అయితే ఇక్కడ మరొక అద్భుతమైన తీసుకోవాలి. మామూలుగా తపస్సుకు పెడుతున్న పార్వతీదేవి గనక హిమవత్ పర్వతరాజ పుత్రి గనక శైలేంద్రతనయ, ఆవిడే గౌరీ, తర్వాత గంధర్వ సేవిత, ఆవిడ గంధర్వులు సేవిస్తూ ఉన్నారు. అందుకు పర్వతరాజపుత్రి అయినటువంటి ఉమాదేవి సరిగ్గా మనకి ఉమా హైమవతి అనేటువంటి మాటే ఇక్కడ వచ్చింది. అక్కడ హైమవతి, ఇక్కడ శైలేంద్ర తనయ. హైమవతి అంటే హిమవత్ పర్వత రాజపుత్రి. అలా స్పష్టంగా అలా దిగుతోంది. అయితే ఇక్కడ ఉమా అన్నప్పుడు సాక్షాత్తు లలితాపరాభట్టారిగ్గా చెప్పినప్పుడు మరి శైలేంద్ర తనయ ఎలా అన్వయింపబడుతుంది అంటే, ఇప్పుడు శ్రీ విద్యా సంప్రదాయంలో శైలేంద్రము అంటే మేరు ప్రస్తార శ్రీచక్రమే, అదే పర్వతం అంట. అదే మేరు, మేరు అని పేరే పర్వతాండా కాదా? ఆలోచించండి. ఇక్కడ మేరు అంటేనే మేరు పర్వతం, మరి మేరువు అన్నారంటే శైలేంద్రమే. ఆ శైలేంద్ర యొక్క తనయ అంటే ఆ శ్రీచక్ర ఉపాసన వల్ల లభించేటటువంటిది, అంటే బిందుస్థిత అయినటువంటి ఆ లలితాపరాభట్టారిక, ఇది శైలేంద్ర తనయ అని చెప్తూ తర్వాత నామం గౌరీ. ఈ గౌరీ అనేది సామాన్యమైన విషయం కాదు, ఇది ఒక దివ్యమైన నామం. అందుకే గౌరీ అనేటువంటి మాటను తీసుకుని మంత్రంగా జపం చేసుకోవచ్చు. గౌరీ శబ్దానికి ఏంటంటే తేట తెల్లని తల్లి అని ఒక అర్థం. ఇది కదా ప్రధానమైన అర్థం. అయితే ఆవిడ కాళీయా గౌరీయా? ఇదే గొప్ప విషయం అండి. రెండుట సీతాసీత చెప్పుకున్న సీతాసీత కీర్తించారు ముత్తుస్వామి దీక్షితులు వారు. సీతాసీతే అంటాడు, తెలుపు నలుపుల తల్లి అన్నాడు. తెలుపు నలుపుల తల్లి అంటే గౌరీ కాళీట, రెండు ఆవిడే. గౌరీ కాళీ ఎలా అవుతుంది అంటే, ఆ ప్రళయకాలాన్ని ఒక్కసారి మనం భావన చేస్తే అప్పుడు ఈ ప్రపంచమేది గోచరించినటువంటి ఒక మహాంధకారం, అదెవరు? అది అమ్మవారే. ఆ తల్లి అలాగ వ్యాపించినది, అంతుపట్టని తనమే కాళి. కాళి అంటే మన ఏదో నల్లగా ఉందని కాదు, ఆ పేరు వచ్చినప్పుడు ఇంకా అర్థం చేసుకుందాం. ఇప్పుడు మన సబ్జెక్ట్ గౌరీ. గౌరీ అంటే తేట తెల్లని తల్లి, ప్రకాశస్వరూపిణి అని అర్థం ఇక్కడ. ఆ ప్రకాశ రూపాన్ని గౌరీ అంటారు. అయితే కాళీ గౌరీ ఒక్కరేట, దీనికి మంచి కథ ఉంది మనకి. అది చండీ సప్తశతిలోనే వస్తుంది ఆ కథ మనకి. ఒక సూచనగా ఒక్క శ్లోకంలో అక్కడ ధ్వనింపజేస్తాడు, ఇక్కడ స్మరించుకోవచ్చు. ఈ తల్లి ఎలా గౌరీ అయిందంటే, ఈవిడ మొట్టమొదటి నల్లపిల్లగానే పుట్టిందిటండి. ఎందుకంటే వీళ్ళ అన్నగారు అలాంటి ఆయన, నల్లనాయన. వాళ్ళిద్దరిది ఒకటే రంగుట, నిజానికి నీలవర్ణమే నల్లరంగు. వాళ్ళిద్దరూ ఒకే స్వరూపంగా వచ్చారు అని కవలలు అని చెప్పుకున్నాం. ఒకే జ్యోతి నుంచి వచ్చినటువంటి కవలల్లో వాళ్ళిద్దరూ ఒకటి. ఇద్దరు నల్లవాళ్ళేట. నల్లగా ఉన్న చాలా అందంగా ఉన్నదండి, ఎందుకంటే నల్లధనంలో ఉన్న సౌందర్యం ఆ మహానుభావుడు విష్ణువు తెలుసు ఆయనకి. అలాగే ఆ శ్యామ అనే వర్ణమే చామనఛాయ రంగు, అటువంటి రంగుతో ఉండేది అమ్మ. కానీ శివుడికి పెళ్లి చేసుకున్నప్పుడు మాత్రం చక్కగా కోరుకుని కాళీప్రాపణలాల సహా అంటాడు మన శివపురాణంలో. కాళీప్రాపణలాల సహా అంటే కాళీదేవిని పెళ్లి చేసుకుంటున్నాను ఉత్సాహంగా కూర్చున్నట్టు పెళ్లి మండపం మీద. అప్పుడు కాళీప్రాపణ లాలసహ పెళ్ళైపోయి కొంతకాలానికి నల్లపిల్ల నువ్వు నల్లగా ఉన్నావు, నల్లగా ఉన్నావు అంటున్నట్టు. ఇప్పుడు ఇది ఒకటి కొత్తగా అలవాటు చేసుకున్నట్టు ఆయన. అప్పుడు ఆవిడ ఇదేం బాగాలేదనుకుని వెళ్ళి తపస్సు కూర్చుందిటండి. అంత తపస్సు చేస్తే ఏంటమ్మా ఏంటి నీ తపస్సు, ఏం కావాలి అంటే నేను తెల్లగా కావాలి అని అదట. వెంటనే ఆవిడ తెల్లగా మారింది. మరి ఇంతవరకు నలుపు ఏమైంది? ఆ నల్లని కోశాన్ని విడిచిపెట్టి తెల్లగా తయారైందిట. ఆ నల్లని కోసమే కౌశికి అనే శక్తిగా మారింది. ఆ తల్లే బయలుదేరి శుంభని శుంభ సంహారం చేసి అంత కథ నడిపిందండి. ఇదిగో అంత కథ నడపడం కోసం నల్ల పిల్ల అనాల్సి వచ్చింది. చూడండి ఇక్కడ వాళ్ళ పరిహాసాలు లీలలు లోకాలని కళ్యాణాలు. ఇది మనం ఏమైనా పరిహాసాలు చేస్తే కలహాలు అవుతాయి, వాళ్ళ పరిహాసాలు కళ్యాణాలు అవుతాయి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకు అటువంటి భవ్య కళ్యాణ వైభవం లోక కళ్యాణం జరిగింది. అప్పుడు గౌరీగా వచ్చింది కదా, చూడు నేను ఎంత తెల్లగా ఉన్నాను అందుట. ఎందుకంటే శివుడు తెల్లనివాడు. మనకి ఇప్పుడు కొన్ని పెయింటింగ్స్లో ఫోటోల్లో నల్లగా వేసేస్తున్నారు, కానీ శివుడు ఎప్పుడు తెల్లనివాడండి. అందుకే తెల్లదనం కనుక ఆవిడ నల్ల నల్ల అన్నాడు. ఇప్పుడు ఆవిడ కూడా తెల్లగా తయారు వచ్చింది. అందుకు శంఖకుందేందు వర్ణాచైత్యతో గౌరీతి సాస్మృత. శంఖము మల్లెపువ్వు వలె తెల్లగా ఉన్నటువంటి తల్లిని గౌరీ అని అంటారు అని. అయితే కన్యాకుబ్జం అనే పీఠంలో ఆ పీఠాది దేవతగా గౌరీదేవి ఉన్నది ఇది. అయితే గౌరీ మంత్రము వేదముని యందు చాలా చిత్రంగా సూర్యుడికి వాడారండి. గౌరీ గౌహు అంటేనే కాంతిపుంజములు అని అర్థం. ఆ కాంతిపుంజములు ప్రసరిస్తున్నటువంటి వాడు సూర్యుట్ట. అయ్యా సూర్యుడు అంటూ ఉన్నప్పుడు గౌరీ ఎలా అవుతుంది? సూర్యుడువా? ఎప్పుడైనా మగాడిగా కనబడ్డాడు ఆయన? ఆయన మగవాడా? కాంతిపుంజాన్ని పట్టుకుని మగాడా అంటే ఏంటండి? మహాకాంతిపుంజం. కానీ ఉపాసిస్తే పురుషదేవతగా ఉపాసిస్తే పురుషుడుగా ఆయన గోచరిస్తాడు, స్త్రీవేత దేవతకు ఉపాసిస్తే స్త్రీగాను అనుగ్రహిస్తాడు. మరి భానుమండల మధ్యస్థ అయినప్పుడు ఆ సూర్యమండలాంతర్వర్తి అయిన ప్రకాశ స్వరూపమే గౌరీ. అందుకే గౌరీ శబ్దము వేదమయందు సూర్యపరంగా వాడిన మంత్రములు కొల్లలు. అందుకే గౌరీ మిమాయ సలిలాని తక్షచేకపది ద్విపదీసా చతుష్పది అష్టాపది చెప్తున్నారు. అయితే సూర్యుడు అగ్నిశోమాత్మకంగా వచ్చేటువంటి సూర్యప్రకాశాన్ని గౌరీ అనాలని వైదికమైన నిర్వచనం. ఇది తెలుసుకోవాలి. ఇది ఒక అద్భుతమైన మాట ఇది. అగ్నిశోమాత్మకము అంటే అటు అగ్ని లక్షణము, ఇటు జల లక్షణం కలిసి వస్తాయట. సూర్యుడి యొక్క స్వరూపమే అది అగ్నిశోమాత్మకం. అందుకే సూర్యుని యొక్క కిరణముల్లోంచి అగ్నిశోమాత్మకమైన శక్తి ప్రసరిస్తూ ఉంటుంది. ఆ వివరాన్ని చూపిస్తున్నారు. అగ్నిశోమాత్మక శక్తి కనుకనే గౌరీ మిమాయి సలిలాని అనే మాట చెప్పడంలో ఆ సోమాత్మకమని చెప్పడం భావం అక్కడ కనబడుతున్నది. అది గగనమండలంలో ప్రకాశించేటప్పుడు ఒక మహాప్రకాశం కనబడుతూ భూమికి వచ్చేటప్పుడు క్రమక్రమంగా ఎలా విస్తరిస్తూ వస్తుందో అక్కడ వివరించారు. అందుకే ఏకపది ద్విపది సా చతుష్పది అష్టాపది. ముందు ఎక్కడో ఉన్నటువంటి పరతత్వం ఆకాశంలో సాక్షాత్కరించుతూ క్రమంగా భూమిపైకి ప్రసరించేటప్పుడు ద్విపదే అయిందిట, దిక్కుల్లో ప్రసరించేటప్పుడు చతుష్పదే అయిందిట. అలా క్రమక్రమంగా వ్యాపిస్తూ సహస్ర కిరణములుగా వ్యాపించే వరకు వర్ణించారు. అష్టాపది నవపది బభూవుషి సహస్రాక్షరా పరమే వ్యోమన్. ఆకాశంలో ఉన్నటువంటి సూర్యకాంతిని వర్ణించారు. అయితే పరమే వ్యోమన్ అన్నప్పుడు మనకు కనబడుతున్న భూతాకాశమే కాక చిదాకాశం కూడా తీసుకోవాలట. ఇక్కడ పరిశీలించేటప్పుడు గౌరీ అంటే ఇప్పుడు మరొక అర్థం చెప్పుకోవాలి. గౌరీ అంటే తేట తెల్లని తల్లి, వెలుగుల తల్లి. ఇది కదా అర్థం. వెలుగు అంటే అర్థం ఏంటి? జ్ఞానం. కనుక గౌరీ అంటే జ్ఞానస్వరూపిణి, బ్రహ్మ విద్యాధిదేవత. గౌరీ అంటే బ్రహ్మ విద్యాస్వరూపిణి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఉమా గౌరీ కూడా బ్రహ్మ విద్యాస్వరూపిణి, పార్వతీ పరమాదేవి బ్రహ్మ విద్యాస్వరూపిణి అని చెప్పారు. ఆ తల్లి గౌరీ అని బ్రహ్మ విద్య. తేట తెల్లని తల్లి అంటేనే సంశయాలతో అజ్ఞానాలతో కొట్టుమిట్టాడే వాళ్ళకి ఆ తల్లి ఒక్కసారి అవన్నీ తొలగించి తేట తెల్లం చేస్తుంది. తేట తెల్లం చేయడం అనే మాట విన్నారు ఎప్పుడైనా? తెలుగు గుర్తుంటే వినబడి ఉంటుంది. తేట తెల్లమయ్యిందండి అంటే బాగా స్పష్టమైపోయింది అని అర్థం. బాగా స్పష్టమైంది అనుకుంటాం కానీ ఆ పరతత్వం తెలిస్తేనే అన్ని స్పష్టమైనట్టు. అందుకే బ్రహ్మ విద్య ఒక్కటే తేట తెల్లని విద్య. అందుకే గౌరీ అంటే బ్రహ్మ విద్యాస్వరూపిణి. ఇది తెలుసుకోవాల్సింది. ఈ బ్రహ్మ విద్య మనకి ఎలా వచ్చింది? వేదముల ద్వారా క్రమంగా లభిస్తున్నది. అందుకే బ్రహ్మ విద్యా దేవతను చెప్తూ ఉన్నప్పుడు ఆ బ్రహ్మ విద్య ఎలా విచ్చుకుని వచ్చింది అంటే గౌరీ మిమాయ సలిలాని తక్షత్యేకపది. ముందు ఒక పదముగా వచ్చింది. అది గౌహు అంటే వాక్కులను కూడా అర్థం ఉంది కనుక ఆ శబ్దబ్రహ్మస్వరూపిణి. ఆ శబ్దబ్రహ్మ వల్లనే కదా అజ్ఞానం పోతుంది. అది శబ్దబ్రహ్మస్వరూపంగా విచ్చుకున్నది. ఎందుకంటే మనకి తీసుకున్నది వాగధీశ్వరి నామం కోసం. నిన్ననే ప్రస్తావన చేసుకున్నాం వాగధీశ్వరి విద్య ఇప్పుడు చెప్పబడుతున్నది అని. అందుకే అమ్మవారు అంటే వాగధీశ్వరి. చూడండి ఎటు అన్వయాలు అలా వెళుతూ ఉన్నాయో. వాగధీశ్వరి అంటే శబ్దబ్రహ్మస్వరూపిణి. శబ్దబ్రహ్మము అంటే రెండే శబ్దబ్రహ్మని చెప్పుకోవాలి, ఓంకారము వేదము అంతే. వేదము అనగానే మళ్ళీ వేదాంతము కూడా వేదంలో భాగమే, అది వేరేది కాదు. అందుకే వేద వేదాంతములు కలుపుకుంటే శబ్దబ్రహ్మము, దానికి మూలమైన ఓంకారం కూడా శబ్దబ్రహ్మమే. ఈ శబ్దబ్రహ్మం నిష్ణాత పరం బ్రహ్మాధిగచ్చతి అని చెప్పినట్లుగా శబ్దబ్రహ్మములో నిష్ణాతుడైతేనే పరబ్రహ్మ వస్తుంది, లేకపోతే ఎక్కడొస్తుంది? ఇంత శబ్దాలు చేస్తేనే పరబ్రహ్మైన లలిత తెలిసింది, అవునా లేదా చెప్పండి? శబ్దబ్రహ్మ నిష్ణాతుడే. తర్వాత ఏదో ఒక శబ్దం పట్టుకోవాలి అంటే మంత్రం, అది పట్టుకుని బాగా నూరాలి. ఇప్పుడు చెప్పిన ఈ శబ్దములు పట్టుకుని మననం చేయాలి. మరి శబ్దబ్రహ్మ నిష్ణాతుల పరబ్రహ్మాధిగచ్చతి కాదు. ఈ చెప్తున్న శబ్దాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మీ నోటి నుంచి అండి అని అనద్దు. వేదాది శాస్త్రాల నుంచి వచ్చాయి. అక్కడ ఉన్నదే ఇక్కడ నుంచి వస్తుంది. కాబట్టి అది శబ్దబ్రహ్మము, ఓంకారము వేదము. ఇప్పుడు పరిశీలిద్దాం. ఉందా ముందు ఎలా వచ్చింది? ఏకపది ద్విపది సా చతుష్పది అష్టాపది నవపది బభూవుషి సహస్రాక్షర పరమే వ్యోమన్. ఆకాశం నుంచే శబ్దం వస్తుంది కదా. కనుక గౌహు అనే శబ్దం తీసుకుంటే గౌరీ అంటే శబ్ద బ్రహ్మము, ముందు ఏకపదిగా వచ్చింది. ఏకపది అంటే ఓంకారము. ఇప్పుడు రెండు, ఉమా శైలేంద్ర తనయా గౌరీ. ఇప్పుడు ఎలా వచ్చింది తెలిసింది? ఉమా అంటే ఏమిటి చూపిస్తున్నారు? ఓంకారం. ఆ ఓంకారం ఎలా విస్తరించి వస్తుందో చూపిస్తున్నారు, అది గౌరీ. ఆ గౌరీ మిమాయ సలిలా అనే వేదమంత్రం ఇక్కడ అనుసంధానం చేసుకోవాలి. చూసారా, వశిన్యాది వాగ్దేవతల కూర్పులు ఉన్న అద్భుతం. ఆ ఓంకారమే విస్తరించింది, విద్యలుగా వచ్చింది కనుక ఉమా అని ఓంకారాన్ని చూపించి ఆ ఓంకారం ఏంది, ఎలా వచ్చిందో గౌరీ నామంతో వేదం సహాయంతో తెలుసుకోవాల్సింది. అందుకు ముందు ఓంకారము, తర్వాత ద్విపది రెండు వచ్చిందిరా. ఇప్పుడు చెప్తున్న భాష్యమంతా కూడా వేద భాష్యకారులు ఇచ్చినటువంటి దాని ఆధారంగా చెప్తున్నాం, అంతేగాని స్వకోపౌల కల్పితము కాదు, ప్రమాణముతోనే వివరించడం జరుగుతున్నది. ద్విపది అది తర్వాత రెండయ్యిందిట. రెండయ్యిందంటే వ్యాహృతి గాయత్రి రెండు. వ్యాహృతులు అంటే భూర్భవస్వ, తర్వాత గాయత్రి స్వరూపం, అంటే ఓంకారమే వ్యాహృతులుగా గాయత్రిగా అయింది. ఇది రెండు ద్విపది. తర్వాత చతుష్పది అయ్యిందిట. చతుష్పది అంటే ఋగ్యజుస్సామధరుణ వేదములుగా వచ్చింది, కానీ ఓంకారం ముందు గాయత్రిగా వచ్చి గాయత్రి నాలుగు వేదములుగా వచ్చింది. అది ఇదంతా గౌరీదేవి అనే శబ్ద బ్రహ్మస్వరూపం ధరించినటువంటి విషయం అది. దాని తర్వాత తర్వాత స్వరూపం చతుష్పది అష్టాపది. అష్టాపది ఎనిమిది స్వరూపములుగా వచ్చిందిట. ఎనిమిది ఏమిటో వివరిస్తున్నాడు. షడంగములు, పురాణము, ధర్మశాస్త్రం, అంటే వేదము నుంచి మళ్ళీ వచ్చిన విద్యలవి. షడంగాలు తెలుసు కదా, శిక్ష, వ్యాకరణ, ఛంద, నిరుక్త, జ్యోతిష, కల్పములు, ఇవి ఆరు. పురాణ ధర్మశాస్త్రములు అష్టాపది. తర్వాత నవపది. నవపది అయినప్పటికల్లా ఆ వేదములో ఉన్నదాన్ని విస్తరిస్తూ వచ్చిన శాస్త్రములు చెప్తున్నారు క్రమక్రమంగా. నవపది అంటే ఏమిటో వివరిస్తున్నారు ఇక్కడ. మీమాంస, న్యాయము, సాంఖ్యము, యోగము, పాంచరాత్రము, పాశుపతము, ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వము, ఇవి వేదముల నుంచి వచ్చినటువంటి విద్యలు, ఇవి నవపది. ఆ తర్వాత వీటిని ఆధారం చేసుకుని ఇంకా లెక్కలేనన్ని విద్యలన్నీ, ఆ లెక్కలేనని చెప్పండి, సహస్రాక్షరాపరమే వ్యోమన్, సహస్ర అక్షర, అక్షర అంటే అక్షరములు. అక్షరములన్నీ రావడానికి ముందేముంది, గౌరీ శబ్దస్వరూపము. ఆ శబ్దమే ఓంకారమై గాయత్రి అయి వేదములై పురాణ షడంగ ధర్మశాస్త్రములై ఆడ తర్వాత మీమాంస, న్యాయ, సాంఖ్య, యోగ, పంచరాత్ర, పాశుపత, ఆయుర్వేద, ధనుర్వేద, గంధర్వాదులై క్రమక్రమంగా విస్తరించి అపారమైన వాంగ్మయమే మనకు లభించింది. కనుక ఈ వాంగ్మయం ప్రపంచమంతా కలిపితే జ్యోతిర్మయీం వాంగ్మయీం, చూడండి, జ్యోతిర్మయీం వాంగ్మయీం, ఇది కీర్తిస్తున్న ఆ జ్యోతిర్మయీ అనే వాంగ్మయీ. అందుకే జ్యోతి గౌరీ ప్రకాశ స్వరూపము, అది అలా వచ్చింది. దాని యొక్క ప్రథమ రూపం ఏంటి? ఓంకారం. అందుకే శ్లోకపాదంలో ప్రథమ నామం ఏంటి? ఉమా అంటే ఓంకారం. అంత అందంగా ఉన్నది చూడండి. అందుకే ఉమా శైలేంద్ర తనయ గౌరీ. అటువంటి గౌరీదేవి శబ్ద విద్యగా ఎప్పుడొచ్చిందో ఆ అక్షరములు తీసుకుని, ఆ స్వరములు తీసుకుని, ఆ అక్షరాలతో, ఆ స్వరాలతో ఆ తల్లినే గానం చేస్తున్నారు. అది చక్కగా గానం చేస్తే అదే గాంధర్వము. ఆ అక్షర విద్యతో, ఆ నాద విద్యతో గానం చేస్తే గాంధర్వం, అదే గానం. ఆ గానంతో సేవింపబడుతూ ఉంటుంది ఆ తల్లియే. అందుకే గౌరీ గంధర్వ సేవిత. ఇది దీనికి ఉన్నటువంటి అద్భుతమైన క్రమం చూడండి. మొత్తం శబ్ద బ్రహ్మస్వరూపునిగా అమ్మవారిని ఎలా ఆవిష్కరించారు. అందుకే ఇది భవ్యమైన నామం. ఇది ఉమా శైలేంద్ర తనయ గౌరీ గంధర్వ సేవిత. ఇప్పుడు మొత్తానికి బ్రహ్మ విద్యాది దేవత అని చెప్పారు. ఇప్పుడు ఇంకా అక్కడి నుంచి వివరిస్తున్నారు. ఆ తల్లి కడుపులోంచే, ఆ అక్షరస్వరూపునైన ఆ తల్లి కడుపులోంచి విశ్వమంతా ఆవిర్భవించింది అని. విశ్వగర్భ, స్వర్ణగర్భ, వరద, వాగధీశ్వరి. ఇప్పుడు ఆ తల్లి నుంచి విశ్వం వ్యక్తమైంది. వ్యక్తమైన విశ్వానికి రెండు రూపాలుంటాయి, రూపము, నామము. నామమంతా అక్షర ప్రపంచం, రూపమంతా దృశ్య ప్రపంచం. ఇప్పుడు రెండింటిని మనం తీసుకోవాలి. ఇప్పుడు ముందు మామూలు అర్థాలు తీసుకుని నామరూపాత్మకాన్ని ఎలా అన్వయించాలో. విశ్వగర్భ, ఇది ఒక అద్భుతమైన శబ్దం. ఈ గర్భ శబ్దం చాలా చిత్రమైనది. ఇది మనకి హిరణ్య గర్భో, భూగర్భో, మాధవో, మధుసూదన, విష్ణు సహస్రనామాల్లో కూడా ఎంతో అద్భుతంగా చెప్తారు. ఈ వైదిక శబ్దాలు ఇవన్నీ కూడా. గర్భము అంటే కడుపు అని వ్యవహారంలో చెప్తాం. లోపలి భాగము అనేది సరి అయినటువంటి అర్థం. కడుపు అన్న అంతే కదా. అందుకు విశ్వగర్భ అని చెప్పడంలో విశ్వమునంతటినీ తనలో ఉంచుకున్నది అనర్థం. ఎందుకంటే పిల్లవాడు ఒక పరిపూర్ణ రూపం ధరించాలంటే మాతృ గర్భంలో ఉండాలి. మధ్యలోనే బయటకు వచ్చేస్తే స్రావమే. కనుక వాడు పూర్తిగా గర్భంలో ఉంటే ఒక పూర్ణత్వాన్ని పొందుతాడు. కానీ తర్వాత బయటకు వచ్చి ఎదుగుతాడు. కానీ ఈ తల్లి గర్భంలో ఎప్పుడు ఉంటాడు, లేకపోతే వాడికి అసలు ఎదుగుదల లేదు, ఏమీ లేదు. కనుకని విశ్వమంతా ఎప్పుడు అమ్మ కడుపులోనే ఉన్నది. అందుకే విశ్వమునంతటినీ తనలో ఉంచుకున్న తల్లి అని చెప్పాడు. విశ్వగర్భ తన నుంచి ప్రకటించింది, తనలో ఉన్నది, తన నుంచి ప్రకటించింది అనగానే ప్రకటింపబడి బయటకు వచ్చేలేదు. అది తన నుంచి ప్రకటించడం ఎలా ఉన్నదంటే సముద్రాల్లో కెరటాలు ప్రకటించబడినట్లుగా. ఇది అర్థం చేసుకుంటే చాలు. సముద్రంలో కెరటాలు ప్రకటింపబడగానే సముద్రానికి టాటా చెప్పి ఎక్కడికి వచ్చాయి అవి, దాంట్లోనే ప్రకటింపబడుతూ ఆసక్తితోనే ఎలా ఉన్నాయో విశ్వమంతా అమ్మయందే వ్యక్తమైనది. ఇప్పుడు విశ్వగర్భ అంటే విశ్వమనంతటినీ తనలో ఉంచుకున్న తల్లి, ఇది ఒక అర్థం. ఇప్పుడు మరొక అర్థం, విశ్వగర్భకు మరొక అర్థం, విశ్వము లోపల ఉన్న తల్లి, ఇది కూడా తీసుకోవాలి. విశ్వము ఆమెలో ఉన్నది, విశ్వములో ఆమె ఉందిట. ఇది ఎలా చెప్తారండి? ఇప్పుడు పిల్లాడు తల్లి కడుపులో ఉన్నాయంటే పర్వాలేదు, కానీ పిల్లాడిలో తల్లి ఉందంటే చెప్తే సరిపోతుందా? ఇక్కడైతే సరిపోదు, అమ్మ దగ్గర అయితే సరిపోతుంది. ఎలా సరిపోతుందో చూడాలి. అందుకే ఉదాహరణ మంచి తీసేసుకున్నా, సముద్రంలో కెరటాలని. ఇప్పుడు కెరటాలన్నీ ఎందులో ఉన్నాయి? కెరటాలు ఉన్నదేమిటి? అదేగా సముద్రం తప్ప మరేమున్నది? ఇదే అర్థం చేసుకోవాలి. విశ్వగర్భ అమ్మ అంటే అఖండాత్మస్వరూపిణి. ఆ తల్లి ఎందే ఈ లోకం అంతా ఉన్నది. ఆ తల్లి లోకంలో ప్రచనువులో ప్రసరించింది. ఆ చైతన్యంగా ఆవిడ లోపల లేకపోతే మనం కదలగలమా చెప్పండి ఇక్కడ. కనుక మనందరూ అమ్మలో ఉన్నాం, అమ్మ మనలో ఉన్నది. అందుకే సర్వం యస్మిన్ చేతే సర్వస్మిన్ యశ్చేతే అన్నారు ఇక్కడ గొప్ప మాట. అన్నీ ఎవరి యందు ఉన్నాయో, అన్నిటి యందు ఎవరున్నారో ఆమె అమ్మ. ఇది ఒక్కటి నిర్వచనం చాలు. ఎంత అద్భుతంగా ఎంత స్పష్టంగా చెప్పారు, తెలుగులోనే చెప్పాను కదా, చాలా సంతోషం. కనుక విశ్వగర్భ అయింది, స్వర్ణగర్భ. ఇప్పుడు యథేయం పృథివీమహి భూతానాం గర్భమాధదే అనే మంత్రం ప్రకారంగా చూస్తే విశ్వగర్భ అంటే భూదేవికి కూడా పేరే. ఇది సమస్తము తన గర్భంలో పట్టుకుంది భూదేవి. అందుకే ఈ తల్లి అండి నిజమైన తల్లి. ఎందుకంటే ఆ తల్లి కన్న తర్వాత వచ్చి నీ బతుకు నీదే వదిలింది, కానీ ఈ తల్లి అలా కాదు. ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, మళ్ళీ ఇక్కడే కలుస్తాం ఈ తల్లిలోనే. అలాంటి తల్లి. అందుకే సమస్తం, విశ్వం అనే దానికి సమస్తము అని అర్థం. యూనివర్స్ అని మాత్రమే కాదు, సమస్తము. సమస్తమని ధరించేది భూదేవి గనక విశ్వగర్భ. ఈ తల్లికి విశ్వగర్భ, అగ్నిగర్భ, రత్నగర్భ ఎన్ని పేర్లున్నాయి. అంతేకాదు సర్వధాతువులు ఇందులోనే ఉన్నాయి. సర్వధాతువుల్లో గొప్ప ధాతువేది? పేరు చెప్తే చాలా ఆనందం, బంగారం కదా, అది స్వర్ణం. ఈ స్వర్ణాది ధాతువులన్నీ తన గర్భంలో పెట్టుకున్న భూదేవి స్వర్ణగర్భ. విశ్వగర్భ స్వర్ణగర్భ ఇది చూపిస్తున్నారు ఇక్కడ. ఇక్కడ మరొక అర్థం చూసుకోవాలి. దీనికి అర్థం చెప్తూ స్వర్ణ శోభన అర్ణ మంత్రాహ గర్భే యశ్యాస స్వర్ణగర్భ అన్నారు. స్వర్ణము అంటే శోభనమైన వర్ణములు, స్వర్ణములు శోభనమైన వర్ణములు. శోభనమైన వర్ణం అంటే అందంగా రాసిన అక్షరాలను కాదు. ఇక్కడ శుభం కలిగించే అక్షరాలు, శుభాన్ని కలిగించే శక్తి కలిగిన అక్షరాలని స్వర్ణములు అని అంటారు. అందుకే కనకధార దానికి శంకరులు సువర్ణధారా స్తోత్రం అని పేరు పెట్టారు. సువర్ణధారా స్తోత్రం అంటే ఇటు కనకధార స్తోత్రం చదివి పైకప్పు చూడడం కాదు, ఎక్కడ కురుస్తుందా అని. అసలు కనకధార స్తోత్రమే సువర్ణధారా స్తోత్రం, సువర్ణధారా స్తోత్రం. చక్కటి వర్ణములు అందరూ ధారగా ప్రసరిస్తున్నాయి, అక్షరాలే బంగారం అండి, ఇంకేం కావాలి. కానీ సువర్ణమే స్వర్ణము అంటే అర్థమేమిటి? సువర్ణము అంటే మంత్రములు, ఇది అర్థం. అందుకు శుభము కలిగించే మంత్రములన్నీ ఎవరి కడుపులో ఉన్నాయో ఆవిడ స్వర్ణగర్భ. అన్ని మంత్రములను కన్న తల్లి, ఎందుకంటే ఆవిడ గౌరీ కదా, అనగా శబ్దబ్రహ్మస్వరూపం కదా. ఆ శబ్దబ్రహ్మలోనే లోకములన్నీ ఉన్నాయి, ఆ శబ్దబ్రహ్మలోనే మంత్రములన్నీ ఉన్నాయి. అది తెలుసుకోవాల్సింది. సర్వమంత్రాలు ఎందులోంచి పుట్టే? శబ్దబ్రహ్మలోంచి పుట్టే కదా. అందుకే స్వర్ణగర్భ అంటే అన్ని మంత్రములకు. అన్ని మంత్రములు అంటే మనం జపించేటువంటి పంచాక్షరి, షడాక్షరి, అష్టాక్షరి, ఇంకా మనం చెప్పుకునే షోడశి, పంచదశి, ఏదో చెప్పండి మంత్రములేగా. ఈ మంత్రములన్నీ ఎక్కడున్నాయి? ఆ ఓంకారం అనబడే శబ్దబ్రహ్మ రూపంలోనే ఉన్నాయి గనక. ఆ శబ్దబ్రహ్మ రూపిణే గౌరీ గనక ఆ తల్లి స్వర్ణగర్భ. ఇది అంతేకాదు, మరి వేదాలు మాట, ఇవన్నీ స్వర్ణములు కావు, ఇవన్నీ బంగారమే. మనకి అబ్బాయి ఏదో బంగారం ఇస్తారనుకుంటే మంత్రం ఇచ్చాడండి అని ఒక చాలా బాధపడ్డాడు. ఈ బంగారం కంటే ఇంకా గొప్పది అది, అదంత తేలిగ్గా ఇవ్వరు. బంగారం అయితే ఇవ్వచ్చు కానీ అది మాత్రం ఇవ్వరండి. అందుకే మహానుభావుడు నచికేతుడితో గొప్ప మాట చెప్పాడు, యముడు నీకేం కావాలన్నాడు, నా బ్రహ్మ విద్య కావాలన్నాడు, అది తప్ప ఇంకేదైనా కోరుకో అన్నాడు. అబ్బే నాకు అదే కావాలన్నాడు, చచ నీకేవైనా కోరిక ఇస్తాను. ఏవంటే చెప్పాడండి, పోనీ పిల్లాడు కదా తోచట్లేదని ఏవేవో చెప్పాడు. మనకు కానీ చెప్తే బ్రహ్మవిద్య సంగతి తర్వాత ఇవేవో చాలా బాగున్నాయంటాం. అవన్నీ చెప్పాడు ఆయన. నీకు మంచి ఆయుష్, మంచి ఆరోగ్యం, పూర్ణాయుష్, అన్ని సంపదలు, పైగా సర్వలోక సుఖములు నీకు లభిస్తాయి, నాకు ఇవేవి అక్కర్లేదు, నాకు అదే కావాలన్నాడు. ఇక్కడ అది పట్టు. అందుకు అది బంగారం లాంటి మాట చెప్పారండి అంటూ ఉంటాం. బంగారం లాంటి మాటలన్నీ వేద వేదాంత విద్యలే. ఆ వేదాంత విద్య అనే స్వర్ణము తన లోపల దాచుకుంది కనుక స్వర్ణగర్భ. ఇది ఒకటి అర్థం. అందుకే మంత్రములు విద్యలు ఏ తల్లి కడుపులో ఉన్నాయో ఆ తల్లి స్వర్ణగర్భ, కడుపు చల్లంగా వేదాళి కన్న తల్లి అన్నాడండి మహానుభావుడు శ్రీనాథ మహాకవి. కడుపు చల్లంగా వేదాళి కన్న తల్లి, ఆ మాట కడుపు చల్లగా వేదాలని కందిట ఆ తల్లి ఆ గాయత్రమ్మ. మరింటప్పుడు వేదాలనేవి ఆ తల్లి కడుపులోంచి వచ్చే గనక స్వర్ణగర్భ. ఇంకొక అర్థం, మంత్రములన్నీ ఆ తల్లి కడుపులో ఉన్నాయి, మంత్రాల్లో అమ్మవారు ఉన్నారు, ఇది తెలుసుకోవాల్సింది. మంత్రాలన్నీ ఎవరు? మంత్రాల లోపలన్న చైతన్యం ఎవరు? అమ్మవారే. అందుకు విశ్వగర్భ స్వర్ణగర్భ గొప్ప విషయం ఇక్కడ. కనుక విశ్వము అంటే దృశ్యమానమైనటువంటి సమస్త జగత్తు, స్వర్ణము అంటే అక్షరమైన నామ జగత్తు. కనుక నామరూపాత్మకమైన సర్వము ఆ శబ్దబ్రహ్మస్వరూపిణి అయిన ఓంకార రూపిణి అయినటువంటి గౌరీ ఉమాలోనే వ్యాపించి ఉన్నాయి. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అర్థం. విశ్వగర్భ స్వర్ణగర్భ అలాంటివి తెలుసుకుని ఆ శాస్త్రముల ప్రకారం అమ్మవారిని ఎవరైతే ఉపాసన చేస్తారో వారికి లభించనివి లేవండి. సృష్టిలో ఏది కావాలన్నా పట్టుకోవాల్సింది అమ్మవారిని. అంతేగాని మనం ఏదో పొందాలని ఎవరి దగ్గరకో వెళుతూ ఉంటాం, కానీ అమ్మవారిని పట్టుకుంటే చాలు, ఇంకేం కావాలండి? ఆపదకిం కరణీయం స్మరణీయం చరణకమల మంబాయ, ఆవిడ్ని పట్టుకోవాలి. నిజమైన గురువుల దగ్గరికి వెళితే వాళ్ళు ఏం చెప్తారంటే, అయ్యా రేపటి నుంచి అమ్మవారి ఈ స్తోత్రం చేసుకో, లేకపోతే ఈ జపం చేసుకో, ఈ అనుష్ఠానం చేసుకో అని చెప్తారు. ఇదేం గురువు అండి బాబు, ఏదో విభూతి ఇచ్చేస్తే బాగుపడిపోతుంది అనుకుంటూ ఉంటే ఇలాంటివి చెప్తాడని. మన చేత ధర్మం చేయించేవాడే గురువు, కానీ ఆయన ఏదో తపస్సు చేసి కూర్చుంటే అది ఓడబెక్కుని రావడం ఎందుకండి? మనం ఎప్పుడూ కూడా అవతలవాడి తపస్సు మీద మనం ఆధారపడకూడదు. వాళ్ళ ఆశీర్వచనం మంచిదే, మన సాధన బలం అవుతుంది, అంతే. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఆ భవ్యమైనటువంటి వాళ్ళు చేసే ఉపదేశం అది శబ్దబ్రహ్మమేగా, అది మనం పాటించాలి. అందుకే మనకి అనుష్ఠాన మార్గంలో పెట్టేవాడు గురువు, ఇది తెలుసుకోవాల్సింది. ఆ మార్గంలో వెళ్ళాలి, అప్పుడు మనం ఆ వేదాది విద్యల్ని ఆ మంత్ర విద్యల్ని అనుష్ఠానం చేస్తూ తద్వారా అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటాం. అప్పుడు మంత్రం చేసేటప్పుడు తెలియాలి, అమ్మా దీనిలో నువ్వున్నావు, ఇది నీ నుంచి వచ్చింది అనుకుని చేస్తూ ఉంటే ఇంకా మంత్రం చేస్తున్నంతసేపు అమ్మ మనతో ఉన్నట్టు అనిపించదా చెప్పండి ఇక్కడ? అలాంటప్పుడు అమ్మ అలాగా తన యొక్క విద్యని ఉపాసించేవాడికి నీకు ఫలానాది ఇస్తాను ఫలానాది ఇవ్వను అని కండిషన్ పెట్టదుట, నీకు ఏదైనా ఇస్తాను రా అంటుందిట, ఏది కోరుకుంటే అది ఇస్తాను, నువ్వు కోరుకున్నవి గొప్పవి ఇస్తాను అని వరములన్నీ ఇస్తుంది గనక వరద అని చెప్తున్నారు. విశ్వగర్భ స్వర్ణగర్భ వరద, ఇది శబ్దబ్రహ్మం యొక్క ప్రయోజనం చెప్తున్నారు ఇక్కడ. శబ్దబ్రహ్మం ఇచ్చేదేమిటి? వరములు ఇస్తుందండి. అందుకే వేదములో కర్మకాండంతా చేస్తే ఇహలోక పరలోక సుఖాలు వస్తూ ఉంటాయి. ఇహలోక పరలోక సుఖాలేక మనకు వరములు, వరములు అంటే వరించునవి కోరుకున్నవి అని అర్థం. కనుకనే కామ్యములైనటువంటి అన్ని రకాల ఇహలోక పరలోక సుఖములు కూడా మనం వేదమనబడే బ్రహ్మ విద్య ద్వారా మంత్రము ద్వారా పొందుతున్నాం గనక వరద. కాదండి ఈ కామ్యములు కాదు, మోక్షం కావాలి, అప్పుడు శబ్దానికి వేరే అర్థం ఉందా? ఉందిట. వరము అంటే శ్రేష్టమైనది అని అర్థం. అన్నిటికంటే శ్రేష్టమైనది ఏది? మోక్షం. అది కూడా నేనే ఇస్తాను అంతే ఇక్కడ తల్లి. అందుకే వరద అంటే మోక్షం ఇచ్చున్నది. చూసారు ఒకే శబ్దంలో రెండు అర్థాలు ఉన్నాయి, ఎందుకంటే మనకు రెండూ కావాలి గనక. అందుకే ఇహలోక పరలోక సుఖమునిచ్చేది వరద, మోక్ష సుఖమునిచ్చేది వరద. ఇవి ఎప్పుడు ఇస్తున్నది? ఆ వేదాది మంత్ర విద్యలను ఉపాసించినప్పుడు తద్రూపముగా ఇస్తున్నది. అందుకే విశ్వగర్భ స్వర్ణగర్భ వరద. మొత్తానికి ఈ వరద అయినటువంటి ఆ వాగ్దేవత ఎవరు? వాగధీశ్వరి. తర్వాత సమన్వయం. అందుకు ఉమాశైలేంద్ర తనయా గౌరీ గంధర్వ సేవిత విశ్వగర్భ స్వర్ణగర్భ వరద వాగధీశ్వరి. ఎంత అద్భుతమైన సమన్వయం కనబడుతుందో చూడండి. రసజ్ఞత అనే గుణం ఉండాలే కానీ ఆస్వాదించడానికి ఎంత ఔచిత్యం ఇచ్చారో అశ్వినియాది వాగ్దేవత చూడండి. ఇటువంటి నామాలు చెప్పుకుని మనల్ని ధన్యుల్ని చేసిన అమ్మవారికి నమస్కారం చేసుకుని వాగధీశ్వరి, వాక్కులకు అధీశ్వరి ఆవిడ. నువ్వు ఏది మాట్లాడినా ఆవిడే అధిష్టానంగా ఉన్నది అక్కడ. ఇందాక చెప్పినటువంటి శబ్దబ్రహ్మములి వాక్కులు వాటన్నిటికీ ఆవిడే అధీశ్వరి. అంతేగాని తన నుంచి వచ్చే వాక్కుల్ని వాటి మానాన వాటిని వదిలేయకుండా వాటికి ఆవిడ ఈశ్వరుగా కూర్చునుంది. ఆ వాక్కుని ఎవరు ఉపాసిస్తున్నారో వారి వెంటనే అనుగ్రహిస్తున్నది ఆ తల్లి. అందుకే వాగధీశ్వరి అన్న నామం ఇంత దివ్యంగా చెప్పబడుతున్నది. అంటే ఇక్కడ వచ్చిన తల్లి ఎవరు? అమ్మ సరస్వతీదేవి వచ్చినది. ప్రణోదేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రి. ఎంత గొప్ప మాట అక్కడ, ధీనాం అవిత్రి. ఈ మాట చాలా విశేషం. శబ్దాన్ని అంటున్నాం కానీ ఇకపై వాళ్ళు అంటున్నప్పుడు మనం వింటే ఎంత ధన్యం అవుతామో చూడండి. ధీనాం అవిత్రి అంటే బుద్ధులను రక్షించు తల్లి. ఎంత బాగున్నది, అది బాగుంటే అన్నీ బాగుంటాయట. అందుకే సరస్వతి యొక్క ప్రయోజనం ఏమిటి? బుద్ధుల్ని రక్షించున్నది అన్నారు ఇక్కడ. అది బాగుంటే బాగుంటాం, బుద్ధిని బాగు చేయి తల్లి. అందుకు బుద్ధులను రక్షించు తల్లి అవతు రక్షించుగాక. దీనామవిత్రి అవతు, అది కలిపితేనే దీనామవిత్రి అవతు అన్నట్టు ఉన్నాం మనం. బుద్ధుల్ని రక్షించి తల్లి రక్షించుగాకంటే అర్థం ఏంటి? మా బుద్ధిని కాపాడాలి కాక. ఎంత చేసి బుద్ధిని బాగు చేయమని అడగాల అండి అని బాధపడద్దు. ఇంకెన్నో అడగాలనుకుంటే బుద్ధిని బాగు చేయమని అడుగుతున్నాను. ఇంకా వాజేభిర్ వాజినీవతి, గొప్ప మాట చెప్పారు ఇక్కడ. వాజేభిహి అంటే అన్నములతో అని ఇక్కడ అర్థం. అన్నములతో అనుగ్రహించుగాక, అది కూడా కావాలి. అన్నములు అంటే ఐశ్వర్యాలు, ఇప్పుడు బాగుంటుంటుంది కదా. ఐశ్వర్యములతో అనుగ్రహిస్తుందిట, ఎందుకంటే ఐశ్వర్యాలన్నీ ఆవిడ దగ్గర ఉన్నాయి. వాజినీవతి, అన్ని ఐశ్వర్యములు కలిగింది గనక వాజినీవతి. వాజేభిహి ఐశ్వర్యములతో అంటే అన్నములతో, ఇంద్రియములు అనుభవించే ఐశ్వర్యములతో అనుగ్రహించుగాక. అనుగ్రహిస్తే ఏం చేయాలి? దీనామవిత్రి, మా బుద్ధుల్ని కాపాడుతూ ఉండాలి. అలాంటి ఆ తల్లి ప్రణోదేవి సరస్వతి, ప్రకృష్టముగా మమ్మల్ని అనుగ్రహించుగాక అని చెప్తున్నారు. ఆ సూక్తం ఇక్కడ మనం స్మరించుకోవచ్చు. ఆ వాగ్దేవత అయినటువంటి జగదంబయే వాగధీశ్వరి, పైగా అమ్మవారి విద్య వాగ్విద్య మొదటి నుంచి కూడా. అందుకే పరా పశ్యంతి మధ్యమ వైఖరి అని నాలుగు రూపములుగా వచ్చిన వాగ్రూపముగా ఉన్న అధీశ్వరి, మన ప్రాణములకు అధిష్టాన దేవతగా ఉంటూ మనలో పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనబడే వాగ్దేవతగా ఉంది గనక వాగధీశ్వరి. ఇది నామ. ఇటువంటి ఆ తల్లిని ఉపాసించే విధానం ఇక్కడ చూపిస్తున్నారు. ఇంతవరకు ముందుగా మంత్రం తీసుకున్నాం. విశ్వగర్భ స్వర్ణగర్భ అన్నప్పుడు మంత్రము, మంత్రం ఒక్కడ సరిపోతుందా? ధ్యానగమ్యా పరిచ్ఛేద్యా జ్ఞానదా జ్ఞాన విగ్రహ. ఎందుకంటే ఉమా గౌరీ అంటే బ్రహ్మ విద్య అని ఎప్పుడైతే చెప్పేశామో ఆ బ్రహ్మ విద్యను ఆవిష్కరిస్తున్నారు ఇక్కడ. ఆవిడ బ్రహ్మ విద్యగా ఎలా ఉందో, ఆ బ్రహ్మ విద్య ఎవరికి దొరుకుతుంది? ఊరికనే పై పైన చూస్తే దొరకదండి ఆవిడ. ధ్యాన గమ్య అదొక్కటే. విశ్వనాథ్ వారు గొప్ప మాట రాస్తారు రామచంద్రమూర్తితో, స్వామి నేను ఇన్ని వేల శ్లోకాల రామాయణం రచించాను, నాకు మోక్షం ఇవ్వవా అని నీ ముందు నేను అడా అడగలనయ్యా. నువ్వు వేలు కాదు కదా, లక్షలు రచించినా నీకు మోక్షము రాదు అది చెప్తున్నాడు ఇక్కడ. మరి రామాయణం వ్యర్థమా? అలా అంటే మహాపాపం. ఇదేంటంటే ఇంద్రియ జయం చేసుకుని మనస్సును ఏకాగ్రం చేస్తేనే ముక్తి లభిస్తుంది. అలాగని రామాయణాదులు వ్యర్థం కాదు, అవన్నీ కూడా మనకు చిత్తశుద్ధినిచ్చి క్రమంగా ధ్యానానికి దోహదపడాలి. ఊరికని పై పైన రామాయణం చదివితే ఎలాగా? రామాయణం చదువుతున్నప్పుడు రాముడిని ధ్యానించామా? ఆలోచించాలి. అందుకే చమత్కారాలు కవిత్వాలు ప్రతిభలు లాభం లేదండి. భగవంతుని ఇచ్చిన దయతో మనకిప్పుడు ఒక చమత్కారం వచ్చింది, ఒక ప్రతిభ వచ్చింది, అవి మనం చూపించి నాకు మోక్షం ఇవ్వని డిమాండ్ చేయొచ్చా? అందుకే చచ్చినట్టు ఇంద్రియ జయము ప్రాపింపజేసుకోవలయు అన్నారు. ఇది పదం ఆయనే వాడారు, చచ్చినట్టు ఇంద్రియ జయము. చచ్చినట్టు అనేవాడు తెలుగు పలుకుబడి, ఇంకా తప్పదండి అనేటప్పుడు వాడతారు అది. చచ్చినట్టు ఇంద్రియ జయము ప్రాపింపక చేసుకోవలయు. ఈ కవిత్వంబులు ఈ వేషంబులు ఎవరైనా వేతురు. ఇవేమిటయ్యా? ఎవడైనా వేస్తాడు. కావలసిందేంటి? ఇంద్రియ జయం. ఇంద్రియ జయం చేసి మనస్సును ఏకాగ్రంగా పెడితేనే అమ్మవారు లభిస్తారు. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే మంత్రం కానీ రామాయణాది గ్రంథములు కానీ వ్యర్థమని చెప్పడం కాదు, అంతే పాపం కూడా. వాటిని ధ్యాన దృష్టితో తీసుకో, నువ్వు వాటిని మనస్సులో నిలుపుకో, వాటిని ఏకాగ్రత గ్రహించు. ఊరికనే కాలక్షేపంగా గ్రహించకు. అలాగే మంత్రాన్ని జపించవద్దని చెప్పట్లేదు, మంత్రం చేస్తూ మనస్సును నిలుపు. మనస్సు నిలిపితే గానీ అమ్మ దొరకదు. మనస్సు నిలిపితే గాని అమ్మ దొరకదు. మానస వనచర వర సంచారము నిలిపి మూర్తి బాగుగా పొడగనే వారు ఎందరో మహానుభావులు. అది ఇక్కడ మానస వనచర వర సంచారము. మనస్సు అనే కోతుగాడి పనికిమాలిన తిరుగుళ్ళని నిగ్రహించి ఎవడు నిలపగలుగుతాడో వాడు మాత్రమే మూర్తిని బాగుగా పొడగంటారు. అలా పొడగంటే వారే ఎందరో మహానుభావులు. ఇది చెప్తున్నారు ఇక్కడ. అందుకే ఒక రామాయణం చదువుకున్నా, సహస్రనామాలు చదివినా, మంత్రం చేసినా, అందు ఎవరికి చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, అందులో చెప్పబడింది ఏమిటి ఒక్కసారి ఆలోచించాలి. ఆలోచించి మనస్సు దాని ఎందు నిలపాలి. ఒక్కసారి మనస్సు నిలిపేవా, దాని పేరే ధ్యానం అని పేరు. అలాంటి ధ్యానానికే దొరుకుతుంది తల్లి గనక ధ్యాన గమ్య. ఆ వగధీశ్వరి అనేటువంటి తల్లి ఇప్పటి వరకు వాక్కు పట్టావు, వా గధీశ్వరుని నువ్వు పట్టుకోవాలి అంటే ధ్యానగమ్య అది చూపిస్తున్నారు ఇక్కడ. కనుక బ్రహ్మ విద్య అయిన తల్లి ధ్యానానికి మాత్రమే దొరుకుతుంది. ఇక్కడ సరిగ్గా మనకి ఈ భావం కేన ఉపనిషత్తులోనే తీసుకోవచ్చు. దాని పేరు కేన ఉపనిషత్తు అండి. అసలు సామవేదంలో తలవకార శాఖలోని ఉపనిషత్తు అది, అందుకే దాని తలవకార శాఖ ఉపనిషత్తు అని పేరు, తలవకార ఉపనిషత్తు అని. మరి కేన అని ఎందుకు వచ్చిందంటే అందులో ప్రారంభంలో వచ్చే క్వశ్చన్స్ అవి కేన. అందుకు కుతో జాత జీవామ కేనవా వయం, మనం ఎక్కడి నుంచి పుట్టాం, ఎవరి వల్ల పెరుగుతున్నాం, ఎటు పోతున్నాం అని ప్రశ్న వేసుకున్నట్టు ఋషులు. చూడండి ఇక్కడ ఈ ప్రశ్న మనం ఎప్పుడైనా వేసుకున్నామా? అందుకే ఇగ్నోరెన్స్ ఈజ్ ద బ్లిస్ అన్నాడు ఒక ఆయన. అది బ్లిస్ కాదు, బ్లిస్ ఏమో అని భ్రాంతి అది. అలా చాలామంది అసలు ప్రశ్నలే వేసుకోరు. ప్రశ్న వేసి కూర్చోబెట్టి సమాధానం చెప్తే గట్టి ఆవలింత చేసే నిద్రొస్తుంది. ఏం దౌర్భాగ్యం అండి. భగవంతుడు బుర్రెందుకు ఇచ్చాడంటే ఆలోచించడానికి. ఈ బుర్రతో ఆలోచించలేకపోతే మళ్ళీ ఈ బుర్ర వస్తుందో లేదో చెప్పలేం. అంటే మానవ బుర్ర, మానవ కపాలం మాత్రమే పరమాత్మ గురించి ఆలోచించడానికి అవకాశం ఉన్న కపాలం. తర్వాత కపాలాలు గది లేదు. అందుకే ఈ కపాలం దొరికినప్పుడు వినియోగించుకోవాలి. ఇప్పుడు వద్దులండి అంటే ఈ కపాలం మళ్ళీ దొరుకుతుందో లేదో తెలియదు. అందుకే ఈ కపాలంతోనే కపాల మోక్షం పొందగలగాలి. ఇప్పుడు అవిష్టమైన అంశం ఇక్కడ గ్రహించితే ఆ బుర్ర ఆ దీని నిలపవయ్యా నువ్వు. ఆ బుద్ధిని నిలిపితే కానీ పరతత్వం దొరకదు. అందుకు వాళ్ళు ఏం చేశారంటే జీవామక్యానవావయ్యం, ముందు ప్రశ్నలేంది సమాధానం లేదు. ఎంత గొప్ప సంస్కృతి అండి హిందూ మతం. ఆలోచించండి, ఉపనిషత్తుల్లో ప్రవహిస్తున్న జ్ఞానం. అందుకే ప్రపంచం అంతా తిరిగిపోయింది ఈ మతం వైపు. ఎందుకు తెలుసా? ఈ మతంలో కేవలం నమ్మకాలు, కేవలం పూజలు, కేవలం పునస్కారాలు లేదు, తల పగలగొట్టే జ్ఞానం ఉన్నది ఇది. అందువల్ల ఈ మతానికి గౌరవం ఉంది అని స్వామి వివేకానంద ప్రపంచానికి చాటి చెప్పాడు. ఇక్కడ ఆ జ్ఞానం చేత హిందూ మతం వైపు అందరూ చూస్తున్నారు. లేకపోతే పాపాలు చేసాం పోగొట్టము అని పాడుకోవడానికి అన్ని మతాల్లో ఉంది గోళ. కానీ దానికి పైన జ్ఞానం చెప్పగలిగింది ఒక్క మతం, ఆర్షమతం, ఆర్యమతం, సనాతన ధర్మం, వేద ధర్మం, వేదాంత ధర్మం. అందుకే ది ఫ్యూచర్ రిలీజియన్ ఆఫ్ వరల్డ్ ఈజ్ వేదాంత అని చెప్పాడు స్వామి వివేకానంద. ఆలోచనా పరులు పెరిగితే ఆహ్వానించి స్వీకరించే మతం పేరు వేదాంతం. ఆ వేదాంతమే బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్య మా అమ్మ లలితాంబ, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఆవిడ ప్రపంచంలో అందరి చేత ఆరాధింపబడే బ్రహ్మ విద్యా స్వరూపిణి. ఆ తల్లి ఎలా తెలుస్తుంది నీకు? నువ్వు బుద్ధిని నిలపగలిగితే తెలుస్తుంది. అందుకే వాళ్ళు జీవామ కేనవావయ్యను క్వశ్చన్ వేసుకున్నట్ట. ఎవరు? మేధావులు. కాలక్షేపపురాయులు కాదండి. ప్రశ్నలు మనము వేస్తుంటాం. ఎవడైనా కనబడితే అని ఒక డౌట్ అండి, బయలుదేరిపోతారు. సరే కూర్చొని అయినా అంటే వాడు మన రెండు ప్రశ్నలు వేస్తాడు. వేస్తుంటే న్యూస్ వస్తుంది, ఏమండి మీకు ఫలానా అకౌంట్ ఏదో వచ్చిందండి ఇవాళయ్యండి, తర్వాత కలుద్దామండి. ఏమి డౌట్ అంతా పోయింది పక్కకి. అందుకే ఇలాంటి ప్రశ్నలు వేసేవాళ్ళకి సమాధానాలు చెప్పకూడదండి. అది తద్విద్ధి ప్రణిపాతేన పరిపృష్టి అయిన సేవయా ఉపదేశంతి తే జ్ఞానం. అక్కడ అలాంత స్థితికి వెళ్ళాలి. పరిపృష్టి అనేది కావాలి, ఆ తపన కావాలి, అప్పుడు తెలుస్తుంది. ఆ పరిపృష్టి వాళ్ళు వేసుకున్నారు ఎవరు? బ్రహ్మవాదులు. బ్రహ్మవాదులు జీనియస్లు, మేధావులు అని కాదు. ఇక్కడ దానికంటే గొప్పవాళ్ళు వాళ్ళు. నిరంతరం బ్రహ్మము గురించి ఆలోచించిన మహానుభావులు. మనం దేనివల్ల పుట్టాం, దేనివల్ల పెరుగుతున్నాం, ఎటుపోతున్నామని ఆలోచన చేశారట. ఈ ఆలోచనలు పుస్తకాల ద్వారా చర్చల వల్ల తేలవు అని తేల్చుకున్నారట. తేల్చుకుని తే ధ్యాన యోగానుగతాః పశ్యన్ అన్నారు. ఇక్కడ వాళ్ళు తిన్నగా దేనికి వెళ్ళారు? తే ధ్యాన యోగానుగతాః, ధ్యాన యోగంలోకి వెళ్ళారట. వెళ్ళినప్పుడు ప్రాపశ్యం శక్తి ఐశ్వర్యం, అప్పుడు వాళ్ళకి ధ్యాన యోగంలోకి వెళితే ఈశ్వర శక్తి గోచరించిందిట. ఆ గోచరించిన ఈశ్వర శక్తి చెప్పింది, నేను బ్రహ్మమును, ఇది బ్రహ్మ విద్య, నాయందే సర్వము ఉన్నది, అసలు నేను లేక మరొకటి లేదు అని తనని తాను ప్రకటించుకుందిట. అంటే భగవజ్ఞానం తనంత తాను ప్రకటింపబడాలి. తనంత తానది ప్రకటింపబడాలి అంటే నువ్వు ధ్యానము ద్వారా పొందగలగాలి. అందుకే కబుర్లు కాకరకాయలు పక్కన పెట్టి తే ధ్యాన యోగానుగతాః పశ్యం త్వామేవ దేవీం స్వగుణైర్ నిగూఢా శ్వేతాశ్వ వాక్షోదిత దేవి దుర్గే. ఎవరు చెప్పారు ఈ శ్లోకాన్ని? ఎవరైనా చెప్పగలరా? కంచి పరమాచార్యులు వారు ఈ శ్లోకాన్ని రచించారు. శ్వేతాశ్వతరు ఉపనిషత్తుని ఆధారం చేసుకుని రచించిన శ్లోకం. అక్కడున్న పదమేది, తే ధ్యానయోగానుగతాః పశ్యన్ తామేవ దేవీం స్వగుణైర్ నిగూఢా. తల్లి, నిగూఢమైన నిన్నే ధ్యానయోగంలోకి వెళ్ళిన మహానుభావులు దర్శించారు. ఇది సరిగ్గా శ్వేతాశ్వతర ఉపనిషత్తులో భాగం, కేనోపనిషత్తులో కూడా వర్ణన. అందుకు మేము దేనివల్ల ఉన్నామో అని కేనా అనే ప్రశ్నతో మొదలైంది కనుక దాని పేరు కేనోపనిషత్తు. ఆ ప్రశ్నకు వాళ్ళు చేసిన పరిష్కారం ఏది? ధ్యానం. ఆ ధ్యాన యోగం ఫలించగానే ప్రాపంచ్యం శక్తి ఐశ్వరం, ఐశ్వర శక్తిని దర్శనం చేశారు. ఆ శక్తి బ్రహ్మ విద్యగా ప్రకటింపబడింది. అందుకే బ్రహ్మ విద్య దేనివల్ల తెలియబడింది? అది ధ్యానగమ్య. అది తర్వాత మాట. ధ్యానగమ్య అయినటువంటి ఆ బ్రహ్మ విద్య ఏది? అపరిచ్ఛేద్య. ధ్యానగమ్య పరిచ్ఛేద్య అని మనం చదువుతున్నాం కానీ అక్కడ సంధిలో ధ్యానగమ్య అపరిచ్ఛేద్య. ఇక్కడ అమ్మవారి యొక్క అసలు స్వరూప ఆవిష్కరణ జరుగుతుంది. అపరిచ్ఛేద్య చూసారా? ధ్యానించడానికి అందంగా సింధూర తిలకాంచిత ఎంత చెప్పారో, జ్ఞానంతో తెలుసుకోవాల్సిన అమ్మతత్వాన్ని అంత చెప్తున్నారు ఇక్కడ. అపరిచ్ఛేద్య. పరిచ్ఛేదము అంటే తెగొట్టుట అని అర్థం. తెగొట్టుట అంటే అర్థం ఇది ఇంతే అని నిర్దేశించి చెప్పుట. శబ్దం ఎంత బాగుంది. పరిచ్ఛేద్య అంటే ఇది ఇంతే అని నిర్దేశించుట. ఎలా నిర్దేశించడం అంటే దీనికి ప్రాగభావ అత్యంతాప్తి ఇలాంటి చాలా పెద్ద తార్కికమైన శబ్దాలు ఉన్నాయి, కానీ కొంచెం తేటగా సామాన్యులకు అర్థమయ్యేటట్టు దీన్ని మలుచుకోవాలి మనం. ఇప్పుడు ఇప్పుడుంది, ఒకప్పుడు ఉందో లేదో తెలియదు, తర్వాత ఉంటుందో లేదో తెలియదు, ఇది పరిచ్ఛేదం. అంటే ఇప్పుడు అనే భాగంలో నువ్వు చూసావు, ఒకప్పుడు ఉండేదండి, ఇది పరిచ్ఛేదమే. ఇక్కడే ఉంది, ఇప్పుడే ఉంది అని చెప్పేదంతా పరిచ్ఛేదమే. నువ్వు చూసే ప్రపంచమంతా పరిచ్ఛేదం అవునో కాదో చెప్పు. ఇదంతా పరిచ్ఛేద్యము అంటే పరిచ్ఛేదించడానికి వీలైనదే. ఇది ఇప్పుడుంది, తర్వాత ఆఫ్టర్ 8:30 చెప్పలేము. ఇలాగే మీరు వేదాంతం చెప్తే 8:30 దాకా ఎందుకండి అంటాడు ఒక ఆయన, అంతే కదా. కనుక ఇప్పుడు ఇవన్నీ కూడా పరిచ్ఛేదమైనదంతా ఉపాధులు, అపరిచ్ఛేద్యమేది చైతన్యము. ఆ చైతన్య స్వరూపమే పరిచ్ఛేదించడానికి వీలు లేనిది, అంటే పరిమితి లేనిది అని అర్థం. ఇది దీని యొక్క పరిమితి అంటే కొలత. ఆ కొలత లేనిది అమేయాత్మ దగ్గర చెప్పినదే ఇక్కడ అర్థం చేసుకుంటే తెలిసిపోతుంది. అందుకే ఇప్పుడుంది, ఒకప్పుడు లేదు, ఇక్కడ లేదు, అక్కడుంది, ఇలాంటివి అమ్మవారి దగ్గర వర్తించదు. ఆవిడ సర్వవ్యాపిని, కొలత కందని తల్లి, ఇది అపరిచ్ఛేద్యా అయిన తల్లి. ఆ తల్లి అనుగ్రహం ఈ ధ్యానము ద్వారా పొందితే అప్పుడు ఆవిడే ఇస్తుంది. ధ్యానము ద్వారా అమ్మను ఉపాసిస్తే ఆవిడే ఆ జ్ఞానం ఏదో ఇస్తుంది కనుక జ్ఞానదా. అది ఇక్కడ జ్ఞానం ఆవిడిచ్చిందిట. ఎక్కడి నుంచి తెచ్చిచ్చిందండి ఆవిడ జ్ఞానాన్ని? ఏ బ్యాంకులోంచి? ఆవిడే జ్ఞాన రూపిణయ్య. సూర్యుడు కాంతినిచ్చాడు, ఎక్కడి నుంచి తెచ్చాడు? ఎక్కడి నుంచి డ్రా చేశాడు సూర్యుడు కాంతిని? అయ్యో, ఆయనే కాంతి విగ్రహుడు. కాంతిని ఆయన ఎందుకు ఇవ్వగలిగాడు? కాంతి ఆయన గనక. అమ్మ జ్ఞానం ఎందుకు ఇవ్వగలిగింది? జ్ఞానమే అమ్మ గనక. అందుకే జ్ఞానదా జ్ఞాన విగ్రహ. ఎంత చక్కగా ఉన్నది చూడండి ఇక్కడ. జ్ఞానమిచ్చిన తల్లి జ్ఞానము యొక్క స్వరూపిణి. అంత అద్భుతంగా వివరిస్తున్నాడు ఇక్కడ. అందుకే జ్ఞానమిచ్చే తల్లి జ్ఞానదా. ఏ జ్ఞానం ఇస్తోంది? అన్ని జ్ఞానాలు ఇస్తోంది. ఇక్కడ జ్ఞానదా అనగానే ఇంతవరకు వేదాంతం విన్నాం కనుక బ్రహ్మజ్ఞానం అంటామా? అన్ని జ్ఞానము. ఇప్పుడు చెప్పింది అర్థం చేసుకునే జ్ఞానం కూడా ఆవిడే ఇవ్వాలి. చెప్పేవాడికి అర్థం చేసుకునే చెప్పే శక్తే కూడా ఆవిడే ఇచ్చింది. అంటే ఇంకేమీ లేదు ఇక్కడ. జ్ఞానదా, జ్ఞానమే ఆవిడ యొక్క విగ్రహం అయ్యా. షీఈ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ జ్ఞాన, జ్ఞానం యొక్క సాకార రూపిణి. ఇక్కడ జ్ఞానదా అనే మాటకి ఎంత విశేషం ఏంటంటే, ఇప్పుడు ఈ కన్ను ఆ వస్తువుని చూడగలగాలి అంటే కన్ను ద్వారా వస్తువుని తెలుసుకుంటున్నాం, చెవి ద్వారా శబ్దాన్ని తెలుసుకుంటున్నాం, నాలుక యొక్క రుచి ద్వారా ఆహారాన్ని తెలుసుకుంటున్నాం. ఇలాగని ఇంద్రియములన్నీ ఒక్కొక్క దాన్ని తెలుసుకొనుట, దీనికే జ్ఞానం అని పేరు. ఆ ఇంద్రియానికి ఆ ఇంద్రియ జ్ఞానం ఉండాలా లేదా? అలా నీ సర్వేంద్రియములకి వివిధ వస్తువుల్ని గ్రహించగలిగిన జ్ఞానమిచ్చిన తల్లే జ్ఞానదా. ఇది తెలుసుకోవాల్సింది. అది ఎప్పుడైతే తెలిసిందో ఆ జ్ఞానమిచ్చే తల్లి ఎక్కడుంది? నీ లోపలే అఖండ జ్ఞానస్వరూపంగా వెలిగిపోతూ ఈ జ్ఞానములన్నీ ఇంద్రియాల్లోకి ప్రసరింపజేస్తోంది అయ్యా. అందుకే జ్ఞానదా జ్ఞాన విగ్రహ ఇది చెప్తున్నారు. అటు తర్వాత ఆ జ్ఞానము దేని ద్వారా ప్రతిపాదింపబడుతోంది? సర్వవేదాంత సంవేద్య. అయితే ఇక్కడ జ్ఞానం అనేది అమ్మవారి దయలేంది రాదుట, బ్రహ్మ విద్య. ఇది తెలుసుకోవాల్సింది. మాకి అమ్మవారి పూజలు పునస్కారాలు ఏం తెలియదండి. మేము డైరెక్ట్ ఉపనిషత్తులు అన్నారు కొంతమంది. ఆవిడ దయలేకపోతే ఉపనిషత్తులు చదివితే కన్ఫ్యూజన్ తప్పేమీ లేదు. ఈ రోజుల్లో అదొక స్టేటస్. ఉపనిషత్ క్లాసెస్కి వెళ్ళామని, మళ్ళీ ఉపనిషత్తు నేర్చుకోవడానికి వెళ్ళాం అనకూడదు. ఉపనిషత్ క్లాసెస్కి వెళ్ళాం, గీతా క్లాస్కి వెళ్ళాం అనాలట. అలా అనాలండి. తెలుసా, యోగా క్లాస్, గీతా క్లాస్. అందుకని యోగ శాస్త్రం అభ్యసించడానికి వెళ్తే చాదస్తాం. ఇప్పుడు అలా తయారైపోయింది. వేదాంతం కూడా ఫ్యాషన్ అయిపోయింది. కానీ అమ్మవారి దయలైంది ఏ వేదాంతము భాషించేది, ఎందుకంటే ఆవిడే జ్ఞానద. అది ఇక్కడ అందుకే సూర్యుడిని విడిచిపెట్టి వెలుగును తెచ్చుకోవడం ఎంత కష్టమో అమ్మవారిని విడిచిపెట్టి జ్ఞానం తెచ్చుకోవడం. అందుకే ఈదృశీ పరమా విద్య శాంకరి భవనాశిని. ఆవిడే భవనాశిని అయిన పరమా విద్య. ఎవరు ఆవిడ? శాంకరి. భవనాశిని అనే పేరు ఎవరికి చెప్పుకున్నాం ఇందాక? జాగ్రత్తగా విన్న వాళ్ళు చెప్పచ్చు. ఉమాకి భవనాశిని, పరానుభూతిం భవపాశనాశిని. ఆ లింక్ చూడండి, ఎక్కడ తెంపకుండా ఎలా తీసుకువెళ్తున్నారు. అందుకు భవనాశిని అయినటువంటి పరమావిద్య శాంకరి, ఆవిడ యొక్క ప్రసాదాదేవ జంతువునాం శక్తిరే వహి జాయతే. ఆ తల్లి యొక్క అనుగ్రహం చేతనే ఇంద్రియ జ్ఞానం కూడా వస్తున్నది. అంతేకాదు విద్యారూపాయా శివ వేద విద్య సత్యానంద అనంత సంవిత్స్వరూప తస్యావాచ సర్వలోకైక మాతుః భక్త్యైవ స్యాదంబికాయా ప్రసాదాత్. ఆ అంబిక ఎడల భక్తి కలిగితే వారిని అనుగ్రహించి అమ్మ జ్ఞానమిస్తుంది, మరొక మార్గము లేదు అని శాస్త్రం చెప్తున్నది. అదే జ్ఞానమిచ్చే తల్లి జ్ఞానదా జ్ఞాన విగ్రహ. ఈ మాటలో ఉద్దేశం ఏంటంటే ఉమా అని చెప్పబడుతున్న శ్రీ విద్యను ఎవరైతే ఉపాసన చేస్తున్నారో ఆ శ్రీ విద్యలో సర్వమంత్రములు గర్భీకృతమై ఉన్నాయి గనక అది స్వర్ణగర్భ. అలాంటి ఆ తల్లి ఉపాసించిన వారికి అన్ని వరములు ఇవ్వడమే కాకుండా జీవిత పరమార్థమైన బ్రహ్మజ్ఞానాన్ని కూడా అనుగ్రహిస్తున్నది ఆ శ్రీ విద్యాధిదేవత. శ్రీ విద్య ప్రయోజనం చెప్తున్నారు, ఎందుకంటే ఆ శ్రీ విద్యయే జ్ఞానం యొక్క స్వరూపం గనక జ్ఞాన విగ్రహ. సర్వవేదాంత సంవేద్య ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య గుర్తున్నది కదా. మహావిద్య అంటే బ్రహ్మ విద్య, బ్రహ్మ విద్య ఎక్కడి నుంచి దొరుకుతుంది? సర్వవేదాంత సంవేద్య. ఇక్కడ వేద సంవేద్య చెప్పకుండా వేదాంత సంవేద్య ఎందుకు చెప్పారు? వేదము అన్నప్పుడు రెండు భాగాలు, కర్మకాండ జ్ఞానకాండ. జ్ఞానకాండ మాత్రమే చెప్పే భాగం వేదాంతం ఉపనిషత్తు. జ్ఞానకాండలో చెప్పేది ఏది? దేవుని బాగుందా? జ్ఞానకాండలో జ్ఞానం చెప్పారు, దాని పేరులోనే ఉంది దేవన. అందుకు జ్ఞానకాండలో ఉన్నది స్వీట్లో ఉండేదేమిటి? స్వీటే. అదేవిధంగా జ్ఞానకాండలో జ్ఞానమే ఉంది. కనుక జ్ఞానము జ్ఞానదా జ్ఞాన విగ్రహ ఎక్కడ దొరుకుతుంది నీకు? సర్వ వేదాంతములలో చక్కగా దొరుకుతుంది ఆవిడ. అందుకే సర్వ వేదాంత సంవేద్య. సంవేద్య అంటే సమగ్రముగా సంపూర్ణముగా స్పష్టముగా తేట తెల్లముగా దొరుకుతుంది. దేంట్లో? సర్వ వేదాంతముల్లో. ఈ వేదాంతంలో చెప్పారండి, ఆ వేదాంతంలో చెప్పలేదండి, కాదండి. కొమ్మలెన్నైనా పళ్ళు ఒకటే, రుచి ఒకటే. అలాగే రకరకాల ఉపనిషత్తులనే శాఖల్లో కనబడుతున్న వాటన్నిట్లో లభించే రసస్వరూపుని ఈ తల్లి. అందుకే సర్వ వేదాంత సంవేద్య. ఆ స్వరూపమేది? సత్యానంద స్వరూపిణి. ఆ జ్ఞానం ఎటువంటిది అంటే వేదాంతం చెప్పే జ్ఞానము ఏది సత్యమో ఏది ఆనందమో దాని యొక్క స్వరూపాన్ని చెప్తున్నది అన్నారు ఇక్కడ. సత్యము అంటే త్రికాలాల్లోని నశించనిది, అదే ఆనందము, అఖండానంద స్వరూపము. మనకి సత్యానందమును తెలియదు. ఆనందం అంటే మరో ఇబ్బంది పడతామని సత్యానందం అని ఇక్కడ చూపించారు. ఆనందాలంటే లోకంలో దొరికేవన్నీ ఆభాసానందములు, ఇవి లౌకికానందములు. అమ్మవారు అటువంటి స్వరూపిణి కాదు. ఆవిడ నిరతిశయ ఆనంద స్వరూపిణి అంటే అఖండ సచ్చిదానంద రూపము. ఆ ఆనందం ఒక్కటే సత్యం అండి, మిగిలినంతా కూడాను కపటం, మిథ్య, నకిలి. ఇంకా చెప్పాలండి, ఈ భాషల్లో చెప్తే బాగా అర్థమవుతుంది మనకి. మిగిలిన ఆనందాలని కల్తీ నకిలి. అమ్మవారు మాత్రమే అసలు, ఆ అసలే సత్యం, అదే సత్యానంద స్వరూపిణి. ఆ సత్యానందం ఏది? స్వరూపిణి. ఇది తెలుసుకోవాలి. అది స్వరూపము. స్వ అంటే తన, తన రూపముగా ఉన్నది, ఆత్మరూపముగా ప్రకాశిస్తున్నది సత్యానంద స్వరూపిణి. ఇది అంతా ఎలా తెలుస్తుందండి? సర్వ వేదాంత సంవేద్య. అది అందుకే సర్వ వేదాంతములు చెప్పినదేమిటి? నీ స్వస్వరూపమైన సత్యానందాన్ని పొందే శాస్త్రమే వేదాంతము. అది ఇక్కడ సత్యశబ్దానికి మరొక అర్థం ఏంటంటే ఉన్నది ఆ సత్యవ్రత దగ్గర చెప్పుకున్నాం. సరే, అక్కడ సరిపోతుంది కనుక. ఇప్పుడు అలాంటి సత్యం తెలుసుకోవాలి అంటే ఆ వేదాంత స్థితికి వెళ్ళిపోతే ఉపాసనని దాటిపోయేమో లేదా? ఇక్కడ కొంచెం దూరాన్వయంలా అనిపించవచ్చు, కానీ తప్పేమీ లేదు. అవన్నీ దాటి వెళ్ళిపోయాము. అప్పుడు పూజదులు అన్నీ దాటి వెళ్ళిపోయిన స్థితి అక్కడ. ఆ స్థితికి వెళ్ళిపోయింటాక ఇంకా ముద్రలు, తర్వాత క్రియలు ఉంటాయా? క్రియలు ముద్రలు అన్నీ ఇంకా లోపించిపోతాయి. అందుకే ఆ సమయంలో అనుభవానికి వచ్చే స్థితి లోపాముద్రార్చిత. ఇది ఇంకా అక్కడ ముద్రాదులన్నీ లుప్తమైనటువంటి స్థితిలో లభిస్తున్నది. ఇది తాత్వికార్థాన్ని తాత్వికార్థంగా చెప్పుకోవడం వరకు సరిపోయింది. ఇప్పుడు లోపాముద్రార్చితకి మరొక అర్థం చెప్పుకోవాలి. ఈ మాట చెప్తే అమ్మవారికి ఒక్కసారి ఆనందం కలుగుతుందిట. ఎందుకంటే అమ్మవారిని ఉపాసించిన భక్తులను ఇప్పటికి చాలామందిని తలుచుకున్నాం. ఎవరెవరిని? మనువిద్య, మనువుని, చంద్ర విద్య, ఇలా పులోమ అర్చిత, ఇలా ఒక్కొక్కరు అమ్మవారి భక్తులందరినీ తెలుసుకున్నాం. ఇందులో రెండు రకాలు. అమ్మవారిని పూజించిన భక్తులు ఒకరు, అమ్మవారి మంత్రాన్ని ద్రష్టలై దర్శించి ఆ మంత్రాన్ని మనకి వ్యాప్తి చేసిన వాళ్ళు. మనువిద్య, చంద్రవిద్య, కామసేవిత ఇవన్నీ కూడాను అమ్మవారి మంత్రానికి ద్రష్టలు. అలాగే కమలాక్ష నిషేవిత, శివారాధ్య, వీళ్ళందరూ అమ్మ మంత్రాన్ని దర్శించి ఇచ్చిన వారు. అలా అమ్మ మంత్ర ద్రష్టలలో ఒక ద్రష్ట అమ్మ లోపాముద్రాదేవి ఆవిడ. ఇది లోపాముద్ర విద్య. మను విద్య, చంద్ర విద్య ఎలాగైతే చెప్పబడ్డాయో శ్రీ విద్యలో లోపాముద్ర విద్య అనుకుంటు ఉన్నది. అది హకారంతో ప్రారంభమవుతుంది. చెప్తారా? రాసుకుంటాం. చెప్పరు, రాసుకోకూడదు. ఇది గురుముఖైక వైద్యం. అది తెలుసుకోవలసిన ప్రయోజనం కూడా లేదు. శ్రీ విద్యను వాళ్ళు అది చేసుకోవచ్చు, లేదా శ్రీమాత్రేయ మహా అనుకున్నా చాలు. కానీ లోపాముద్రార్చిత అనుకుంటే చాలట. ఈ లోపాముద్రాదేవి కథని మొదటి రోజు రెండో రోజు మనం విస్తారంగా చెప్పుకున్నాం, గుర్తుంది కదా? మరి నేను ఇప్పుడు చెప్పక్కర్లేదు ఆ కథని. అగస్త్యుల వారికి ఇదంతా చెప్తూ ఉన్నారు హయగ్రీవస్వామి వారు. ఆ చెప్పేటప్పుడు మొట్టమొదటి అడ్రస్సే లోపాముద్రాపతే అగస్త్య అని చెప్పారు. ఇక్కడ నువ్వు లలితాశాస్త్రం వినడానికి అర్హత ఎందువల్ల వచ్చిందంటే నువ్వు ఆవిడికి మొగుడు గనక అన్నారు. ఇక్కడ చూడండి ఇది గొప్పతనం. ఎంత గొప్ప ఆవిడో, అసలు అగస్త్యుడి వారిని పెళ్లి చేసుకోవడం కోసమని ఆవిడ తపస్సు చేసింది. ఎవరూ మంత్రం ఇవ్వలేదుట ఆవిడికి. ఆవిడ తనని కాదనుకున్నా తాను కావాలనుకున్న వాడిని వివాహం చేసుకోవాలంటే ఏం చేయాలని గౌరీదేవిని ఆదర్శంగా తీసుకుందండి. అందుకు అలాగా అమ్మవారిని ఉద్దేశించి తపస్సుకు సిద్ధమైపోయింది, ఆ గౌరీదేవిని ఆరాధించింది. అప్పుడు అమ్మవారు కనబడి మంత్రం ఉపదేశించారు ఆవిడికి. ఇప్పుడు తపస్సుకు చేరుకున్నాక తల్లే కనబడి మంత్రం చెప్తే దానికే ద్రష్టలు అంటారు. భగవంతుడే తన శబ్దాన్ని తాను చెప్పగలిగితే అప్పుడు ఆ విన్నవాడు ద్రష్ట అయిపోతాడు. కనుక ఇప్పుడు లోపాముద్ర అనే తల్లి ఒక ఋషిక. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలామంది అనుకుంటారు మనకి భారతీయ సంస్కృతిలో స్త్రీలకు ప్రాధాన్యం లేదు, అందరికీ పురుషులకు ప్రాధాన్యమేని. ఇదంతా ఎక్కడ జరిగిందో తెలుసో లోపం? పాశ్చాత్యులు పారేసిన కళ్ళజోడు కళ్ళకు పెట్టుకుని మన పుస్తకాలు చదవడం వల్ల జరిగింది. ఇక్కడ ఇంకేమీ లేదు. ఇక్కడ నువ్వు ఒక పని చేయి, ఆ కళ్ళజోడు తీసే నీ కళ్ళతో చూడు, లేదా గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చే కళ్ళజోడు అయినా తెచ్చుకో సరిగ్గా. రెండిట్లేదని వాళ్ళు కరెక్ట్ దాని రంగుల్లో. అందువల్ల సరిగ్గా పరిశీలిస్తే వేదంలో బ్రహ్మవాదీనులు ఎంతమందో చెప్తారు. గార్గి మైత్రేయి లాంటి వాళ్ళు మొదలుకుని ఋషికలు కొంతమంది ఉన్నారు, కొన్ని వందల మంది కనిపిస్తారండి వేదాల్లో. కానీ మనకి ఇతర దేశాల దాడులు ఎక్కువైపోయిన తర్వాత క్రమక్రమంగా ఈ స్త్రీలకి ప్రాధాన్యం తగ్గి వాళ్ళు దేనికి పనికిరారు అన్నట్టుగా చూడడం మొదలుపెట్టి మీకు ఇది పనికిరాదు దానికి ఇది పనికిరాదని చాలా చేశారు. కొన్ని కొన్ని వాళ్ళకి పరిమితులు ఉన్న మాట వాస్తవమే, దానికి శరీర పరిమితులు ఇవన్నీ. ఈ పరిమితులు ఎందుకంటే మీరు ఇది చెయ్యకూడదు అని కాదు, మీకు ఉన్నటువంటి శక్తికి ఇది అవసరం లేదు అని అర్థం. అలా కొన్ని కొన్ని చెప్పరు వాళ్ళు. ఇది తెలియక క్రమక్రమంగా ఏంటంటే ఆడవాళ్ళకి మీకెందుకు ఇది అని వెనక్కి తీయడం మొదలుపెట్టారండి. ఎప్పుడైతే అలా స్త్రీని వెనక్కి తీయడం మొదలుపెట్టారో అప్పటి నుంచి భారతదేశం పతనం అవడం ప్రారంభమైంది అన్నాడు స్వామి వివేకానంద. ఇది గొప్ప విషయం ఇక్కడ. ఎందుకంటే స్త్రీలు సామాన్యులు కారు, ఎన్ని విద్యలు మనకిచ్చారు. ఆ స్త్రీ బట్టే కదా గౌరవం అగస్త్యుల వారికి. లోపాముద్రాపతే అగస్త్య అని వచ్చిందంటే మరి విశేషం ఏంటి, ఎంత ప్రాధాన్యం ఉన్నది. అందుకు భారతదేశంలో స్త్రీ ఒక మాతృమూర్తిగా ఆరాధింపబడింది, ఒక జ్ఞానమూర్తిగా ఆరాధింపబడింది, ఒక జగదంబగా ఆరాధింపబడింది. అది ఈ దేశం యొక్క గొప్పతనం. ప్రపంచంలో మిగిలిన చోటల్లా స్త్రీని కేవలం ఒక సౌందర్య వస్తువుగా చూశారేమో కానీ భారతదేశం మాత్రమే ఆరాధ్య వస్తువుగా దర్శించింది. ఇది తెలుసుకోవాల్సింది. ఇది భారతదేశంలో స్త్రీవాదం యొక్క గొప్పతనం, గ్రహించవలసింది. ఆ ఋషుల యొక్క దర్శన జ్ఞానం క్రమక్రమంగా లుప్తమైపోయింది. అదే స్వామి వివేకానంద దేశాన్ని పర్యటించినప్పుడు ఇతర దేశాల మతాల దాడుల ప్రభావం వల్ల క్రమక్రమంగా ఇక్కడ లుప్తమైపోయినటువంటి జ్ఞానాన్ని తిరిగి తీసుకురావాలి అని చెప్పి ఉద్యమించిన మహానుభావుడు. అందుకే ఆయనతో పాటు విదేశాల నుంచి వచ్చినటువంటి సిస్టర్ నివేదిత ఆ రోజుల్లో ఇక్కడ పాఠశాలలు ఆవిడ ప్రారంభించి భారతీయ స్త్రీలకి భారతీయ మత జ్ఞానం అందించాలనుకుంది. ఇప్పుడు ఎవరికి భారతీయ మత జ్ఞానం భారతదేశంలో దొరకదు, ఇదా ఆలోచించుకోండి. ఇంత చెప్పవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే, జగన్మాత గురించి చెప్తున్నాం గనక మాతృరూపాలైనటువంటి స్త్రీమూర్తుల్ని గౌరవించాలి, అప్పుడే భారతదేశం బాగుంటుంది అని చెప్పుకోవడం. స్త్రీ ప్రతి అవస్థలోనూ పూజ్యురాలి, బాల్యావస్థ నుంచి మరణ పర్యంతం కూడా స్త్రీ ఉపాధి పూజ్యురాలి. ఇది తెలుసుకోవాల్సినటువంటి గొప్ప విషయం. ఏనాడు అవహేళన చెయ్యరాదు, ఆ మాట మరొక్కసారి స్ఫుటంగా తెచ్చుకోవాలి. అందుకే లోపాముద్రార్చిత అని అమ్మవారు తన నామాల్లో ఆవిడ పేరు పెట్టించిందండి. ఇంకేం కావాలి ఇక్కడ. ఆవిడకి ఎలాంటి విద్య ఇచ్చిందో మనకు తెలియదు. నామం బట్టి చూస్తే ముద్రాదులు అవసరం లేని ఎటువంటి ఉపాసన ఇచ్చిందో తల్లి మనకు అర్థం కాదు. మొత్తానికి ఆ లోపాముద్ర అయినటువంటి ఆ తల్లికి నమస్కారం చేసుకుని, ఆ లోపాముద్రాదేవి చేత ఆరాధింపబడినటువంటి తల్లి అనగా లోపాముద్ర పేరుతో ఒక విద్య ఉన్నది, ఒక మంత్రం ఉన్నది, ఆ మంత్రము ఆ తల్లి ద్రష్టగా మనకిచ్చింది అని చెప్పడం. పత్నిశ్చ లోపాముద్రాక్ష మాముపాస్తే అతి భక్తిత, అగస్త్యుని యొక్క పత్ని నన్ను బాగా ఉపాసన చేసింది గనక ఆవిడ పేరున నా విద్యకు ఒక నామకరణం చేస్తున్నాను అమ్మవారు అన్నట్టు. ఇంకంతకంటే ఇంకేమున్నది, భక్తుడి పేరు భగవంతుడు చెప్పడం గొప్ప విషయం. అలాగా ఈ తల్లి పేరు జగజ్జనని చెప్పింది అంటే ఈ తల్లి ఎంత ధన్యురాలో చూడండి. అమ్మవారు మెచ్చిన భక్తురాలు అమ్మ లోపాముద్రాదేవి. ప్రతిరోజు ప్రాతస్మరణీయులు లోపాముద్ర అగస్త్యులు, అది గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు మనం ఇక్కడ తలంచుకున్నామంటే ఏ దివ్య భూమికల్లోనో తపోనిష్టలున్న లోపాముద్ర అగస్త్యులు మనల్ని అనుగ్రహింతురు గాక. వాళ్ళని శ్రీ విద్యలో ప్రతివారు నమస్కరించుకోవాల్సినట్టుదే. ఎందుకంటే దివ్యోగ గురువులు వాళ్ళు. దివ్యోగ సిద్ధోగంలో మనకు సిద్ధోగంలో వాళ్ళు మనకు కనిపిస్తారు, కానీ దివ్యత్వము సిద్ధత్వము రెండూ ఉన్నటువంటి వాళ్ళు. మన సిద్ధోగంలో పేరుకి చెప్పినా వాళ్ళకి దివ్యోగ సిద్ధోగ ఉభయ లక్షణములు ఉన్నాయని భావన చేయవలసింది. అందుకు ఆ మహాత్ములు నమస్కారం చేసుకుంటూ లోపాముద్రా విద్యకు మరొక అర్థం చెప్తున్నారు. విద్యా తృతీయ ఖండేనా కుర్యాత్ సర్వోపచారకాన్. ఇది కొంచెం శ్రీ విద్య రహస్య భాష్యం, ఇది కొందరికి పనికొస్తుంది. త్రికూటముల్లో తృతీయ ఖండేనా కేవలం మూడవ ఖండంతో మాత్రమే ఉపాసన చేస్తే దాన్ని లోపాముద్రా విద్య అంటారు అని ఒక విషయం చెప్పారు. ఎందుకంటే మొదటి రెండు ఖండములు ధర్మార్థ కామములు కదా, మూడవది కేవలం మోక్షం. అందుకు దా విద్యని లోపాముద్ర అన్నది అంత గొప్ప విద్యగా ఒక నిర్వచనం ఉంది. దీనికి ఎక్కువ వ్యాఖ్యానం అవసరం లేదు, తదుపాసకులకు గ్రాహ్యం ఇది. అందుకు లోపాముద్రార్చిత లీలాక్లుప్త బ్రహ్మాండ మండల. లోపాముద్రార్చిత లీలా క్లుప్త బ్రహ్మాండ మండల కాదండి, లోపాముద్రార్చిత లీలాక్లుప్త బ్రహ్మాండ మండల. క్లుప్త అంటే సమకూర్చుట, ఒక పద్ధతిలో పెట్టుట, అంతేగాని అంత కలిసి ముద్దకొట్టడం కాదు. ఇక్కడ క్లుప్తము అంటే అన్ని చక్కగా అమర్చుట, అది క్లుప్తం. ఆవిడ బ్రహ్మాండ మండలాలన్నీ సొరుగుల్లో పెట్టండి భలే పెట్టిందండి. ఇంట్లో అమ్మ భలే పెడుతుంది కదా పాత్రలు వస్తువులు అన్నీ కూడా వాడకానికి. అలాగే ఈ తల్లి ఈ జగత్తునంతటి భలే సవరించిందిట. అయితే మనం ఇల్లు సవరించడానికి నానా ఆయాస పడిపోతాం, కానీ ఈవిడ బ్రహ్మాండ మండలం సవరించడం లీలగా చేస్తుందిట. లీలయా అంటే అనాయాసేనా, ఇది ఒకటి అర్థంట. ఏమాత్రం ఆయాసం లేకుండా హాయిగా బ్రహ్మాండములన్నీ భలేగా సవరిస్తుందిట. ఎంత కష్టమండి పని ఎవరికి, మనకి. ఆ తల్లికి అనంతకోటి బ్రహ్మాండాలను కూడా ఆర్డర్లో పెడుతుంది. సవరించటం అంటే బింది మీద బింది పెట్టడం కాదు, సవరించడం మనకు సిస్టమేటిక్ ఆర్డర్లో నడపడం, అది క్లుప్త అనేది. ఎప్పుడు దేన్ని వ్యక్తం చేయాలి, ఎంతకాలం నడపాలి, ఇంతమంది కోట్ల కొలుదున్న జీవులకి ఎప్పుడు ఎక్కడ ఏమిటి ఎలా అందించాలి, ఇదంతా చేయాలంటే అదే క్లుప్తత. ఇదంతా చేయగలిగేటువంటి తల్లి. కొందరు క్లుప్తంగా చెప్పండి అంటే బ్రీఫ్గా చెప్పండి అని అర్థంలో వాడతారు. క్లుప్తం అంటే అది కాదు, అంతా ఒక దగ్గరికి కుదురుగా మాకు బోధపడేటట్టు చెప్పండి అని అర్థం. అది నిజంగా వాడు క్లుప్తంగా చెప్తే భరించలేం. లీలాక్లుప్త బ్రహ్మాండ మండల, ఒక లీలగా ఈ బ్రహ్మాండ మండలం అంతటినీ సమకూర్చి నడిపించే తల్లి. అందుకే స్వేచ్ఛయా స్వభిత్తో విశ్వం ఉన్మీలయతేతి అని శక్తి సూత్రం చెప్తున్నది. అంటే తన యొక్క లీలతో తన శక్తి అందు ఈ లోకాన్ని ప్రతిఫలింపజేస్తున్నది. ప్రతిఫలింప అని ఎందుకన్నాము అనేది వేదాంత పరిభాష అంతే. లోకవత్తు లీలా కైవల్యం అని బ్రహ్మసూత్రములు చెప్తున్నాయి కదా. ఈ లోకమంతా ఒక లీల. లీల అంటే అర్థం నువ్వు అర్థం చెప్పలేనిది. లీల అంటే అర్థం ఏంటి, అర్థం చెప్పలేనిది అంటే అర్థం ఏంటి. పరమాత్మ ఎందుకు చేశాడు అది నీకు తెలియదు. అది ఆయన ఎందుకు చేశాడు నీకు ఎలా తెలుస్తుంది. చిన్నపిల్లలకి తల్లిదండ్రులు ఎందుకేం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు, అవునా లేదా. నాన్న నువ్వు ఎందుకు ఇలా చేసావు అని అడుగుతూ ఉంటే ఎన్ని వాళ్ళు నీకు అనవసరం రా నేను మరి అనరండి. ఎందుకు అంటారు అలాగా, నీకు ఇంకా దానికి తగ్గ మెచ్యూరిటీ రాలేదు ఊరుకో అని చెప్పడమే కదా. వీడికంటే వయస్సులో పెద్ద అయినటువంటి తల్లిదండ్రులు ఎందుకే పని చేశారో వీడికి అర్థం కాదే. అలాంటిది అన్ని విధాలా పెద్దవాడైన పరమాత్మ ఎందుకేం చేశాడు మనకి అర్థమవుతుందా, ఇది ఒక్కటి ఆలోచిస్తే చాలు. కానీ క్వశ్చన్స్ మాత్రం భలే వేస్తుంటారు చిన్నపిల్లలాగా. ఏమని, ఇంత ప్రపంచం ఎందుకు చేయాలి, అసలు పోనీ ఏదో మన కర్మ కొద్ది మనం దుఃఖం అనుభవిస్తున్నా సరే, అసలు పాపమంటూ పుణ్యమంటూ చేస్తే ఈ జన్మ వచ్చింది, కానీ మొట్టమొదటి జన్మ ఏ పాపం పుణ్యం లేకున్నప్పుడు ఎలా వచ్చింది, ఈ ప్రశ్నలన్నీ వేస్తూ ఉంటాం. ఇది ఇలాంటి వేసే కంటే ఆయన ఉపాసన చేసి బాగుపడడం చాలా సులభంట. ఈ వెతకడం ఎలాంటిదంటే, అయ్యా ఇప్పుడు విత్తనాలు వేస్తే చెట్టు వచ్చింది చాలా సంతోషం, కానీ ఆ విత్తనపు చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది, ఆ చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది అనే దానికి ఎలా సమాధానం చెప్పలేవో. ఈశ్వర కృత్యములు నీకు అర్థం కావు, నమస్కారం చేసుకో, ఇది తెలుసుకో. అందుకే లీల అంటే నీ బుద్ధితో అర్థం చేసుకోలేని ఈశ్వర కృత్యము అది. ఇందాక అనాయాసేనా అని చెప్పాం, ఇప్పుడు ఈ అర్థంలో చెప్తాను. ఇక్కడ ఆ అనాయాసంగా ఆవిడ చేసే పని తెలుసుకోవాలంటే మనకు మహా ఆయాసం, ఇది తెలుసుకోవాల్సింది. ఆవిడకి అనాయాసం, మనకు మహాయాసం. అందుకు ఇక్కడ ఆ తల్లి లీలాక్లుప్త బ్రహ్మాండ, అందుకే అనిర్వచనీయ శక్తి అని అర్థం అంటే దీనికి, ఇలా అని నిర్దేశించలేని శక్తి. అందుకే ఆ శక్తి యొక్క స్వరూపాన్ని తర్వాత ఆవిష్కరిస్తున్నారు. అదృశ్య అదృశ్యరహిత విజ్ఞాత్రి వేద్యవర్జిత. ఈ వాక్యములు చాలా బరువైనవండి. ఇందాక మనం చెప్పుకున్నటువంటి అపరిచ్ఛేద్య అమేయాత్మ అంత బరువిది. అదృశ్య ఆవిడ కనబడదు చెప్పేశారు ఇక్కడ. ఎంత వర్ణించి 649వ నామం దగ్గర కనబడదు అని చెప్పడం ఏంటండి బాబు. మరి ఇప్పుడు చెప్పిందంతా ఏమిటి, కనబడదని చెప్పడానికి ఎంత చెప్పామని. ఆవిడ కనబడదు, కనబడితే మనలాంటిదే అవుతుంది, అది ఒకటి ఒకటి తెలుసుకోవాల్సింది. నీకు కనబడేది నీలాంటిదే, నీలాంటిది అయితే నీలాగే పుట్టి నీలాగే చచ్చి నీలాగే పోయేది. అదే మనం పట్టుకోవాల్సింది. పట్టుకోవాల్సింది ఏమిటి, చావు పుట్టుకోలేని శాశ్వత వస్తువుని. అందుకు శాశ్వతమైనది అశాశ్వతానికి ఎక్కడ గోచరిస్తుందండి. ఆవిడ అదృశ్య కనబడదు, ఇది చూపిస్తున్నారు. దృశ్యరహిత తర్వాత మాట ఇక్కడ దృశ్యము లేనిది. ఈ రెండు చాలా చిత్రమైనది. దీనికి కన్ఫ్యూజన్ చేసి గట్టిగా చెప్పకుండా క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేసుకుందాం. ఎందుకంటే అంశములు ఐదు చెప్పుకున్నాం. అస్థిభాతి ప్రియం నామం రూపం, అంతే కదా. నామం రూపం ప్రపంచ లక్షణం, పరమాత్మ యొక్క స్వరూపం అస్థిభాతి ప్రియం, గుర్తుంది కదా. అస్థిభాతి ప్రియం నామం రూపం, నీ లోపలున్న చైతన్యం అస్థిభాతి ప్రియం, నీ శరీరము నామం రూపం, అంతే కదా. ఇప్పుడు మనది ఎలాగో ప్రపంచమంతా అలాగా కనుక కనబడుతున్నదంతా ఏమిటి మనకి? నామరూపాలు. లోపల అస్థిభాతి ప్రియం ఉంది, ఎప్పుడైనా కనబడిందా అది? లోపల ఉంది అది. అస్థిభాతి ప్రియం అదృశ్య, అది తెలియాలంటే నువ్వేం చేయాలి? దృశ్యాన్ని తీసేయి దృష్టిలో. దృశ్యరహిత నామరూపరహితమే దృశ్యరహిత. నామరూపాలు తీసేస్తే మిగిలిన అస్థిభాతి ప్రియమే అదృశ్య. నామరూపరహితం గనక దృశ్యరహిత. అంత చక్కగా అదృశ్య దృశ్యరహిత ఎంత తేటగా చెప్పారో, తేటపడిందా? చాలా సంతోషం. అదృశ్య దృశ్యరహిత ఇది వివరిస్తున్నారు. అందుకే నిర్గుణ దుర్గమ శక్తి, అమ్మవారు శక్తి నిర్గుణ దుర్గమ, ఇక్కడ వచ్చింది మళ్ళీ దుర్గమ. నిర్గుణమైనది ఎప్పుడు దుర్గమే, అంత తేలిగ్గా దొరకదు. ఎందుకంటే నామరూపాలు అయితే అర్థమైపోతాయి, అమ్మవారి రూపం ఎలా ఉంది అంటే ఆహా చెప్తూ ఉంటే కళ్ళకు కట్టిందండి అని. కానీ ఆవిడ అస్థిభాతి ప్రియం అపరిచ్ఛేద్య అమేయాత్మ అంటే కళ్ళకు కట్టింది లేదు. అందుకు నామరూపాలు కానీ కనబడుతున్న ఆవిడ అసలు స్వరూపం ఏమిటి? అస్థిభాతి ప్రియం. అందుకే నామరూపములు ఆవిడికి లేవండి. నామరూపాలు ఆవిడ వల్ల కల్పించబడిన ప్రపంచానికి ఉన్నాయి, ఆవిడ వల్ల నామరూపాలు ఉన్నాయి, ఆవిడికి నామరూపాలు లేవు. ఇది తెలుసుకోవాల్సింది. ఆవిడకి నామరూపాలు లేవు, అది అదృశ్య దృశ్యరహిత అని అర్థం. ఎప్పుడైతే దృశ్య వస్తువు వచ్చిందో జడమే, ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు. దృక్కు దృశ్య వివేచన మొత్తం చూపించాడు. దృశ్యం జడం, దృక్కు చైతన్యం, ఇది ఒక్కడ ఆలోచించుకుంటే చాలు. దృక్కు అంటే చూచేది, దృశ్యం అంటే చూడబడేది. నువ్వు దేన్ని చూస్తున్నావో అదంతా జడమే. ఇది గొప్పగా చెప్పాడు ఇక్కడ. మరి దృక్కేది? దేని వల్ల చూస్తున్నావో అది దృక్కు. అయిపోయింది తేడా. దేనివల్ల ఈ ప్రపంచాన్ని చూస్తున్నావు? అది సంతోషం. ఇప్పుడు బాగా అర్థమైంది. కన్ను వల్ల అనలేదు, ఎంత బాగా అర్థమైపోయిందో. కనుక దేనివల్ల చూస్తున్నాం? చైతన్యం వల్ల. దాన్ని చూసామా? ఆ మాటకు వస్తే కన్నుతో చూస్తున్నాం కానీ కన్నును చూసామా? ఇది ఒక్కటే తెలిసిపోతుంది. ఉదాహరణకి కన్నుతో చూస్తున్నప్పుడు కన్నునే చూడట్లేదే, చైతన్యంతో ప్రపంచాన్ని చూస్తున్నాం, చైతన్యాన్ని చూడలేకపోతున్నాం. అమ్మ సర్వ చైతన్య రూపాం తాం గనక కనబడే జగత్తు జడము, అది ఆ జడము అమ్మకి లేదు, అది దృశ్యరహిత అది చెప్పడం ఇక్కడ. అందుకే అదృశ్య దృశ్యరహిత. విజ్ఞాత్రి వేద్యవర్జిత సంబోధన చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడాత్మ ఇలా కూర్చారని ఇక్కడ. విజ్ఞాత్రి వేద్యవర్జిత ఆవిడన్నిటి తెలుసుకుంటుంది. ఆవిడ తెలుసుకోవలసింది ఏదీ లేదుట. ఆవిడకి తెలియంది లేదు, ఆవిడ తెలుసుకోవలసింది లేదు. ఈ రెండు మాటలు ఇప్పుడు తెలుగులో చెప్పా. వేట్లో? తెలుగులో. అది ఇందాక వేదాంతం చెప్పబోతున్నానుగా ఎవరు ఇద్దరు లేచారు, చాలా సంతోషం. మరి ఏం చేస్తాము? విజ్ఞాత్రి వేద్యవర్జిత ఆవిడ. విజ్ఞాత్రి వేద్యవర్జిత. విజ్ఞాత్రి అంటే ఆవిడ అన్నీ తెలుసుకుంటోందిట, ఆవిడ తెలుసుకోవాల్సింది ఏదీ లేదుట. ఇందాక చెప్పినది ఇంకా స్పష్టమైపోతుంది. అందుకే యస్య విజ్ఞానమాత్రేణ సర్వం విజ్ఞాతం భవతి ఉపనిషత్తు చెప్తుంది. అరే విజ్ఞాతారం, అన్నిటినీ తెలుసుకునేదాన్ని దేంతో తెలుసుకుంటావయ్యా అన్నాడు. ఒకటే ప్రశ్న చూడండి, ఆలోచించండి. అన్నిటినీ తెలుసుకునేదాన్ని నువ్వు దేంతో తెలుసుకుంటావు? ఇదే మనం అనేకమాలు చెప్పుకున్నాం త్రిపుర రహస్యంలోని మాట. పరమాత్మను తెలుసుకోగలమా? తెలుసుకోలేవు అన్నాడు. మరి లేకపోతే మీ ఉపన్యాసం ఎందుకండి? ఒక్క మాట తెలుసుకో అన్నట్ట. ఏమిటంటే అన్నీ దేనివల్ల తెలుసుకుంటున్నావో అదే పరమాత్మను తెలుసుకో అన్నట్ట. ఇంకా నువ్వు ఆలోచించుకో, నువ్వు ఆలోచించుకో. అన్నీ చెప్పేయాలా? నీ ఆలోచనకి భగవంతుడు ఇవ్వలే. అన్నీ రాసిపెట్టేయాలా? మాస్టర్ లెక్క చెప్తున్న మీరే చేసి చేయండి అన్నట్టు ఇవ్వడం. అలా ఉంది ప్రారంభం. మీరు నేర్చుకుని చెయ్యొద్దండి, ఆలోచించాలి. అలా ఆలోచిస్తే విజ్ఞాత్రి వేద్యవర్జిత అద్భుతం. ఆవిడ అన్నిటి తెలుసుకుంటుంది, ఆవిడకి తెలియవలసింది ఏమీ లేదు. ఆవిడకి ఎప్పుడైనా మనం ఒక వస్తువుని తెలుసుకుంటున్నాము అంటే మనం వేరు, ఆ వస్తువు వేరు గనక మనం తెలుసుకుంటున్నాం. అన్నీ ఆవిడే అయినప్పుడు ఆవిడేం తెలుసుకోవాలండి ఇక్కడ? ఆవిడకి అన్యం మరొకటి ఉన్నదా? మరొక ద్వితీయం ఉన్నదా ఆవిడకి? ఆవిడ అద్వైత, అద్వితీయ ఆవిడ. అందుకు అన్నీ ఆవిడ తెలుసుకుంటోంది. ఆవిడెవరు తెలుసుకోలేరు, ధ్యానగమ్య అయిన వాళ్ళు మాత్రమే ధ్యానంతో తెలుసుకోగలుగుతున్నారు. ఆవిడ తెలుసుకోవాల్సిన వస్తువేం లేదు. అమ్మ నీకు సైన్స్ తెలుసా అని అడగక్కర్లే, ఆవిడకి తెలియంది ఏమీ లేదు. కొందరు అంటూ ఉంటారు, ఆ రోజుల్లో అయితే మన వాళ్ళకి అంత తెలియదండి అని. ఆ రోజుల్లో అమ్మవారికి ఇవేవి తెలియవా? ఆవిడకి అన్నీ తెలుసు. అందుకే వేద్యవర్జిత, తెలుసుకోవలసినది లేని తల్లి ఆవిడే జ్ఞానరూపిణి. అందుకే జ్ఞానదా జ్ఞాన విగ్రహ అనే దాని వ్యాఖ్యానం ఇదంతా కూడా. జ్ఞానం అంటే ఏమిటో చెప్తున్నారు అదృశ్య దృశ్యరహిత విజ్ఞాత్రి వేద్యవర్జిత. మననం చేసుకుంటే సంపూర్ణ ఉపనిషత్ జ్ఞానం ఇందులో వివరిస్తున్నారు. ఇలా మనకి అదృశ్య అదృశ్యరహిత అంటే స్పష్టమైపోయింది కదా. కనుక నామరూపములు దృశ్యములు, సచ్చిదానందం అదృశ్యం. ఇది ఒక్కసారి వివరణ కావలసిన వాళ్ళ కోసం పనికొస్తుంది. ఎందుకంటే వేదాంతం ఒక్కసారి చెప్పి ఊరుకోకూడదుట, నొక్కి చెప్పాలట. ఇది ఎలాంటిదంటే ఒక చెట్టు వేసాకో ఒక రాటపాతేకో మట్టి పెట్టి ఒకసారి కొడతంట. ఇప్పుడు మట్టి పెట్టాం మరొకసారి కొడదాం, కొడితే నాటుకుంటుంది. అదృశ్య దృశ్యరహిత, ఇప్పుడు ప్రపంచమంతా కనబడుతుంది కదా, ఇదంతా దృశ్యం, అందరికి కనబడుతుంది. కనబడనిది ఏది? దీని లోపల ఉన్న చైతన్యం. దాని స్వరూపం ఏమిటి? అస్థి భాతి ప్రియం సత్ చిత్ ఆనందం. ఇది అదృశ్యం. అది తెలియాలంటే నువ్వేం చేయాలి? ఈ నామరూపాలకు అతీతంగా చూడగలగాలి. కనుక దృశ్యరహిత అని అర్థం ఏంటంటే నామరూపమైన జగత్తుకి అతీతముగా ఉన్నది. ఈ నామరూపాలు వదిలితే కానీ అస్థిభాతి ప్రియం తెలియదు. అదే మనం చెప్పుకున్న అస్థిభాతి ప్రియం నామం రూపం. నామరూపాలు తీసి చూడు, అస్థిభాతి ప్రియం తెలుస్తుంది. ఇదేగా చిన్ముద్ర అంతా కూడా. అందుకు దృశ్యరహిత అన్నప్పుడు ఇది, అదృశ్య అన్నప్పుడు ఇది. ఇది గ్రహించుకోవాల్సినది. అదే విజ్ఞాత్రి, అది లోపల ఉండడం వల్లే నువ్వు అన్నీ తెలుసుకోగలుగుతున్నావు. ఆ చైతన్యం ఏది తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అది వేద్యవర్జిత అని స్పష్టమైపోయింది. ఇప్పుడు చూపిస్తున్నారు, యోగిని యోగద యోగ్య యోగానంద యుగంధర. ఏమి అందమైన కూర్పు అండి! ఈ యోగిని యోగద యోగ్య చూద్దాం. ఇందులో ఉన్న అందం యోగిని యోగద యోగ్య. ఇప్పుడు మామూలుగా యోగిని అంటే పరిపూర్ణురాలు, ఇది అర్థం. వాడు మహాయోగండి అంటే అర్థం ఏంటి? జ్ఞాని. జ్ఞానం అంటే పరిపూర్ణం. కానీ యోగిని అంటే పరిపూర్ణురాలు. ఎందుకంటే ఆవిడ విజ్ఞాత్రి వేద్యవర్జిత కనుక యోగిని, పరిపూర్ణురాలు. ఇదే తెలిపేను. అయితే ఆ పరిపూర్ణమైన జ్ఞానం ఆవిడే ఎవరికైనా ఇస్తుంది. అందుకే యోగదా అన్నారు ఇక్కడ. ఆవిడిచ్చిన జ్ఞానం ఎవరు చెప్పండి? ఆ జ్ఞానం ఎవరు? ఆవిడే. ఇంకెంత విన్నాక ఇంకేం తెలియదు. జ్ఞానం వేరు, ఆవిడ వేరు కాదనే చెప్తున్నాం కదా. అందుకు జ్ఞానం ఆవిడే. కనుక ఆవిడ యోగ్య. యోగ్య అంటే పొందవలసినది. యోగ్య అంటే పొందవలసినది. యోగిని అంటే జ్ఞానరూపిణి. యోగద యోగమును ఇచ్చునది. యోగ్య అదే పొందవలసినది. మనం పొందవలసింది ఎవరిని? అమ్మవారిని. అమ్మవారు ఎవరు? జ్ఞానరూపిణి. కనుక ఆవిడే యోగ్యురాలు. యోగ్యురాలంటే పొందదగినది. ఇది దీని యొక్క అర్థం. యోగిని యోగద యోగ్య. ఇప్పుడు మరొక అర్థంలోకి ప్రవేశించాలి మనకి. ఇక్కడ యోగిని యోగద యోగ్య అనేటువంటిది ఇప్పుడు అర్థం చేసుకోవాలి. యోగిని అంటే యోగం అనగా ముందు తెలుసుకోవాలి. యోగము అంటే ఈ తల్లి యోగ రూపిణితో ప్రపంచమంతా నడుపుతుందట. అప్పుడు మనకి యోగేశ్వరుడు అంటే అర్థమవుతుందండి. ఇది సరిగ్గా మనకి విష్ణు శాస్త్రంలో వస్తున్నది. ప్రధాన పురుషేశ్వర దగ్గరికి ముందు నామం ఏంటి చెప్పచ్చు? విశ్వం విష్ణు రషత్కార భూత యోగినాం నేత, యోగో యోగ విధాం నేత ప్రధాన పురుషేశ్వర. అక్కడుంది యోగ శబ్దం. ఆ యోగం అర్థమైతే ఇక్కడ యోగిని యోగద యోగ్య అర్థమైపోతుంది. పరిశీలిద్దాం. యోగిని అనేది ప్రపంచంలో వ్యాపించిన అమ్మవారి శక్తి ఎలా పనిచేస్తుంది చూడండి. యోగము అంటే కలుపుట, ఒక రెండింటిని కలుపుతూ ఉంటుంది. సృష్టిలో అన్ని రెండేసి కలుసుకుంటూ వెళుతుంటాయట. ఉదాహరణకి కన్నుంది, దానికి ఎదురుగా చూడ్డానికి వస్తువు ఉంది. ఆ చూడ్డానికి ఒక వస్తువు, ఈ కన్ను, ఈ రెండింటికి సంబంధం ఎవరు ఆలోచించండి. అక్కడ వస్తువు ఉన్నా ఈ కంటితో నువ్వు చూసావు కదా, ఈ కంటితో వస్తువు నువ్వు అనుభవిస్తున్నావు. అనుభవిస్తున్నాను అనుకునేటువంటి జీవుడే యోగిని. అంటే అతడు ఆ వస్తువుతో యోగం పొందుతున్నాడు జీవుడు. ఇది తెలిసింది కదా, ఇది యోగిని. ఇప్పుడు యోగము అంటే ఏమిటో చూడాలి, యోగ్య అంటే ఏమిటో చూడాలి. ఇప్పుడు ఫలానా ఆహార పదార్థం చూసాం, అది తింటే మనం జీవిస్తాం, అది రుచిగా ఉంటుంది, ఆనందం కలిగిస్తుంది, సంతోషం. అది లభించాలా? కనుక ఇక్కడ అనుభవించే జీవుడికి అనుభవించవలసిన పదార్థం వచ్చిందా లేదా? ఎవరు సమకూర్చారు? ఇది ఆలోచించండి. ఇక్కడ ఎవరు సమకూర్చారు? ఇప్పుడు మనకు ఆకలేసింది, ఇప్పుడు మనకి ఒక యోగ్యం కావాలి. ఆకలేసినప్పుడు యోగ్యమైందేది? ఇప్పుడు యోగ్యము అంటే అనుభవించదగినది, పొందదగినది అని అర్థం చెప్పాం కదా. ఇప్పుడు దాంట్లో వెళ్ళాలి. కనుక ఆకలి వేసినప్పుడు ఆహారం యోగ్యము. ఇప్పుడు ఆకలి అనే దానితోనే ఆహారాన్ని అనుభవిస్తున్నవాడెవడు? జీవుడు కదా. చాలా స్పష్టమైపోతుంది. కనుక జీవుడికి అప్పుడు అనుభవం కావలసి వచ్చింది. అనుభవం కావలసి వచ్చినప్పుడు పదార్థం ఇచ్చింది ఎవరు? అది ఆ అనుభవించగలిగే యొక్క శక్తికి అనుభవించవలసిన పదార్థాన్ని యోగం చేసిందెవరు, కలిపినదెవరు? ఆవిడే యోగదా యోగదా. కనుక యోగిని అంటే జీవుడు, యోగదా అంటే అనుసంధానము, యోగ్యము అంటే అనుభవించవలసిన వస్తువు. అనుభవించవలసిన వస్తువు అంటే మనకు అన్నం తొందరగా అర్థమవుతుందని చెప్పేనే కానీ మిగిలినవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు. ఒక దృశ్యము భోగ్యము, కన్ను దాన్ని భోక్త, ఈ రెండిటికి కలయిక భోగము అంతే కదా. అను భోక్త భోగ్యము భోగము ఇలా అన్నిటికీ. భోక్త అంటే అనుభవించువాడు, భోగము అంటే అనుభవించుట, భోగ్యము అంటే అనుభవించునది. ఇది ఇక్కడ మీరు తీసుకోండి, అన్నిటికీ ఇంకా అనుభవించబడుతూ ఉంటుంది మీకు. అన్నము భోగ్యము, తర్వాత భోక్త జీవుడు, అన్నము తినుట అనేటువంటిది భోగము. ఇలా మనం అనుభవిస్తూ ఉంటే ఈ జీవితంలో మనం అనుభవించేవన్నైతే ఉన్నాయో అవన్నీ యోగ్యములు. అయితే యోగ్యములైన అక్కడ ఉన్నాయి కానీ అనుభవించే చైతన్యం నీళ్ళు లేకపోతే ఏమవుతావు? ఇప్పుడు మనకి దృశ్యము ఉండాలి అని కోరుకుంటున్నాం కానీ చూసే కన్ను ఉండాలి కదా, అన్నం ఉండాలని చూస్తున్నావు, తినే నోరుండద్దు. కనుకనే అక్కడ అన్నం ఇచ్చింది అమ్మనే కాదు, తినడానికి నోరిచ్చింది కూడా అమ్మే. అక్కడ వస్తువు ఇచ్చింది అమ్మ కాదు, చూడ్డానికి కన్ను ఇచ్చింది కూడా అమ్మే. అక్కడ శబ్దం అమ్మవారి కాదు, వినడానికి చెవి కూడా అమ్మవారే. ఇది తెలుసుకోండి ఇక్కడ. లేకపోతే అద్భుతమైన సంగీతం పాడుతూ ఉంటే చెవుడు ఉంటే వినగలమా? కనుక సంగీత రూపంలో అమ్మవారు ఉన్నారు, వినే చెవి రూపంలో కూడా అమ్మవారు ఉన్నారు. ఇప్పుడు శక్తి అనే అర్థంలో ఇప్పుడు చూడండి ఒక్కొక్కటి ఏమొచ్చింది. కనుక మనం అనుభవించే వస్తువులో ఆ అవసర రూపంలో ఉన్నదే అమ్మవారే, అనుభవించే అనుభవ చైతన్యము అమ్మవారే, ఈ రెండింటినీ కలిపిన యోగము కూడా అమ్మవారే. ఇది యోగిని యోగదా యోగ్య. ఇప్పుడు ఎంత అద్భుతంగా అర్థమైంది. ఇప్పుడు మూడు ఎవరైపోయారు? అమ్మవారు అయినప్పుడు త్రిపుటి ఏకత్వం కాలే, అది త్రిపురాకు వెళ్ళిపోవచ్చు. ఇంక మనం యోగిని యోగదా యోగ్య అని ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పుకునే అర్థం సరిపోయింది కదా. మామూలుగా యోగిని అంటే జ్ఞానస్వరూపిణి, యోగదా అంటే ఆ జ్ఞానమునిచ్చినది, యోగ్య అంటే ఆ జ్ఞానమే తానైనది. ఆ జ్ఞానం లభించినప్పుడు ఆనందం ఎంత గొప్పగా ఉంటుందండి. ఆ ఆనందము యోగానంద, ఆ ఆనందమే ఆవిడ యోగానంద. ఆ బ్రహ్మముతో ఐక్యము, యోగం అంటే కలయిక, కలయిక ఇదే మాటకి. అనుభవించే జీవుడు, అనుభవించవలసిన వస్తువు, అనుభవము, ఈ మూడు కలయికే ప్రపంచం. అవునా లేదా చూడండి, ఇదంతా వేదాంతం కాదండి, కనిపిస్తున్న ఫ్యాక్ట్. ఇదే మన బతుకు, అనుభవించవలసిన వస్తువులు, అనుభవించే జీవుడు, అనుభవము, ఈ మూడేగా మొత్తం ప్రపంచం. ఇప్పుడు అమ్మంతా విశ్వమంతా ఆవిడే అన్నప్పుడు యోగిని యోగదా యోగ్య. అలాంటి ఆ జ్ఞానముతో మన మనస్సు ఏకమైతే అదే యోగము. ఆ యోగం కానీ లభించితే అది ఆనందము. ఆ ఆనందం ఎవరి రూపం? జ్ఞానం ఆవిడ రూపమైనప్పుడు ఆనందం ఆవిడ రూపం కాదా? కనుక యోగానంద. ఇప్పుడు ఈ రెండు వస్తువులు చూసేమే, ఇటు జీవుడు అటు ప్రపంచము, ఇది రెండేనండి గోళ ప్రపంచం అంతా. ఎదురుగా ప్రపంచము, అనుభవించే నేను, ఈ రెండు తప్ప మరో సబ్జెక్ట్ ఉందా? ఈ రెండే ఉన్నాయి ప్రపంచంలో, మరొకట్లేదు. అవునా లేదా? ఎవరికి వాడికి, ఆ వ్యక్తే లేకపోతే వాడికి ప్రపంచం లేదు, మనం నిద్రపోతే మనకే ప్రపంచం లేదు. అందుకే కను తెరచినంతనే కలుగుని జగము, కనుమూసినంతనే కడుశూన్యము, కనురెప్ప మరుగుననే కలిమియును లేమియును, తన మనోభావనల తగిలితోచీని అంటున్నాడు అమహాచార్యులు వారు. అయ్యా మనం నిద్రపోయాం, ప్రపంచం ఏమైపోతే మనకేముంది? నిన్నటి వరకు ఆ రాష్ట్రం వచ్చిందా విడిపోయిందా కలిసి ఉందా గోల గోల పేపర్ చదివా నిద్రపోయావు, నీకు ఏ రాష్ట్రమూ లేదు. ఇప్పుడు ఏమైపోయింది అంతా ఇక్కడ ఆలోచించింది ఇక్కడ. కనుక నువ్వు ప్రపంచం ఎప్పుడొచ్చింది? నువ్వు చూస్తున్నప్పుడే ప్రపంచం. ఇది ఒక్కడ చూడండి, నువ్వు చూస్తున్నప్పుడే ప్రపంచం వచ్చింది. కనుకనే నువ్వు ప్రపంచం, ఇదే సబ్జెక్ట్ మరొకట్లేదు కదా. నేను లేనప్పుడు ప్రపంచం ఎటుపోతే నాకేముందండి? కనుక నేను ప్రపంచము. ఈ నేను ప్రపంచము అనేటువంటి యోగమే ఈ విశ్వం అంతా ఉన్నది. రెండింటి మధ్య యోగమే బతుకు, లైఫ్, విశ్వము అంతా. కనుక రెండే ఉన్నాయట. ఎన్ని? రెండు. రెండింటిని యుగము అంటారు. ఈ రెండింటిని ధరిస్తున్నది ఎవరు? నిన్ను ధరిస్తున్నది ఎవరు? ఈ ప్రపంచాన్ని ఎవరు ధరిస్తున్నారు? ఈ యుగమును ధరిస్తున్నది ఎవరు? యుగంధరా, ఆవిడ యుగంధరా. యుగమును ధరించున్నది యుగంధరా. ఇటు నేను అనబడే చైతన్యాన్ని, నువ్వు అనుభవించే ప్రపంచాన్ని, ఈ రెండిటిని పట్టి నడుపుతున్నది అమ్మవారు. అయిపోయింది, పిండాండ బ్రహ్మాండ సమైక్యం అయిపోయిందండి. పిండాండం అంటే నేననే చైతన్యం, బ్రహ్మాండం అంటే కనిపించే ప్రపంచం. ఈ రెండిట్లో ఉన్నది ఒక్కటే, అది యుగంధరా. ఎంత గొప్పగా యోగిని యోగద యోగ్య యోగానంద యుగంధరా ఎంత గొప్పగా వివరించి చూపిస్తున్నారు ఇక్కడ. ఇది వివేచనగా తెలుసుకోండి. అంటే మనం ఎంత తెలియక శబ్దాలు వాడేస్తున్నాం, కానీ యోగం అనే దానికి శాస్త్రీయమైన అర్థాలు తీసుకుని ఇదంతా వివరించడం జరుగుతున్నది. ఒక బ్రహ్మజ్ఞానం అని అర్థం చెప్పుకుంటూ ప్రపంచం లీలాక్లుప్త బ్రహ్మాండ మండల అన్నారు కదా, మరి బ్రహ్మాండ మండలాన్ని ఎలా క్లుప్తం చేసిందో తెలియద్దు, ఇలా క్లుప్తం చేసింది ఆవిడ. ఇక్కడ ఈ జీవుడికి ఈ వస్తువు ఎప్పుడు ఇవ్వాలి ఆవిడకి తెలుసు. రెండింటికి యోగం కలుపుతుంది. నీకు అనుభవించే టైం వచ్చినప్పుడు పదార్థం అక్కడ తీస్తుంది, నీకు అనుభవించే యోగం ఉన్నప్పుడు ఆ చైతన్యం నీలోంచి తీస్తుంది. ఒకవేళ నీకు అనుభవించే యోగం లేకపోతే పదార్థం దగ్గరున్నా నీ ఇంద్రియశక్తిని తీసేస్తుంది, తెలుసుకో. ఆ యోగం కదుపుతూ తీస్తూ ఇలాగా లీలాక్లుప్త బ్రహ్మాండ మండల, బ్రహ్మాండ మండలాన్ని అమర్చి నడుపుతూ ఉన్నది. ఈ రెండింటిని నడుపుతుంది, జీవుణ్ణి జగత్తుని నడుపుతున్నది. కనుక జీవ జగత్తుల్ని నడిపేటటువంటి ఈశ్వర చైతన్యమే జీవ జగత్తుల్ని నడిపే ఈశ్వర చైతన్యమే యుగంధర. ఇప్పటి వరకు నాస్తికుడు కూడా మొదటి రెండు ఒప్పుకుంటాడండి. ఏమిటి? నేను ప్రపంచం. ఈ రెండింటినీ నడుపుతున్నది ఏదో వాడికి తెలీదు, అది యుగంధర. కనుక యోగిని యోగదా యోగ్య దగ్గర రెండు చెప్పారు, రెండింటినీ నడిపేదాన్ని ఆఖరికి చెప్పారు. అటువంటి ఆ తల్లికి నమస్కారం చేసుకుని మిగిలిన నామాలు రేపటి రోజున తెలుసుకుందాం. సర్వం శ్రీ లలితాచరణారవింద అర్పణమస్తు. ఉమాశైరేంద్ర తనయ గౌరీ గంధర్వ సేవిత. శ్రీ ఉమాయై నమః. శ్రీ ఉమాయై నమః. శ్రీ ఉమాయై నమః. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు మజ్జన్య పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో. బ్రాహ్మణాః సంత నిర్భయాః. అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. అధనాః సధనాః సంతు. జీవంతు శరదాం శతం మంగళం. కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మని. చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం. దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వమంగళమంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణ నమోస్తుతే. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. శ్రీ లలితా మహాత్రిపురసుందరి పరాభట్టారిక. శ్రీమద్ రాజరాజేశ్వరి పరదేవతకి. శ్రీ శారదా పరమేశ్వరికి. శ్రీ శారదా పరమేశ్వరికి. శ్రీ శారదా పరమేశ్వరికి.